ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैतगदाधर शिवासदि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे So we are going to continue with the blessings of His Grace Revati Raman Prabhu. With our discussion on feeling grateful. Yesterday we discussed that feeling grateful is a symptom of knowledge. When we are covered by false ego and different layers of ignorance, we feel proud of our achievements, we feel we deserve a lot, and therefore, even if we express gratitude, it doesn't touch our heart. So, today I would like to go a little further on this topic, how we are a debtor from the beginning, even before our birth, and how, if we are not grateful, then we cannot pay off those debts, and then another birth is assured. And those who don't remain grateful, Krishna calls them thieves and rogues. The Bhagavatam calls them thieves and rogues. There's a verse in the third canto, 19th chapter, verse 36. It's a short purport. Tam sukharadhyam rijubhir ananya sharanair nirbhihi kritagya kona sevetha durarardhyam Durarardhyam, Durarardhyam, Asadubhi. What grateful soul is there who would not render his loving service to such a great master as the Supreme Personality of Godhead? The Lord can be easily pleased by spotless devotees who resort exclusively to Him for protection, though the unrighteous man finds it difficult to propitiate Him.
కృతజ్ఞత అంశం గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. పెద్ద ప్రభు యొక్క ఆశీర్వాదంతో దీనిలో మనం చెప్పుకున్న జ్ఞానం యొక్క ఒక అంశము కృతజ్ఞత అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే హృదయమైనటువంటి విద్యాహంకారంతో కప్పబడిపోతుందో దానిపైన ఎన్నో అజ్ఞాన పొరలు కప్పబడిపోయేసి నేనేదో సాధించాను చెప్పి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్వం చెందుతూ మనము నేనెంత విజయం సాధించాను కాబట్టి నాకు ఈ హోదా దక్కాలని చెప్పేసి భావిస్తాము. ఆ విధంగా మనం కృతజ్ఞత అనేటువంటిది ప్రకటించినా గానీ దానికి భావన మనం ఏమాత్రం కూడా పొందలేమన్నమాట. అందుకనే భాగవతంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు దొంగలు దగ్గులబాజీలతో సమానం అని చెప్తున్నాడు. భాగవతం 3వ స్కందం 19వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎవరైతే భక్తులు నిజంగా భగవంతుని యొక్క భక్తిత్వ సేవను వాళ్ళు తీసుకుని ఉంటారో వాళ్ళు భగవంతుని పట్ల ఎంతో కృతజ్ఞతను కలిగి ఉంటారు. ఈ కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు అటువంటి భక్తిత్వ సేవను గాని ఆ భగవంతుని గాని ఏమాత్రం ప్రశంసించలేరు మెచ్చుకోలేరు అని చెప్పారు.
So, unless one is impious, durarādhyam means those who don't worship Krishna, one will be grateful. Those who are pious, because piety opens up our knowledge, piety leads to goodness. And in the natural condition, the soul has these qualities. He is naturally grateful. Sometimes people ask, why should we be humble? Why should we be grateful? As if it's an imposition on our character. As if these things are artificially declared to be good. Atheists will argue like that. There's really nothing like gratitude. You don't have to be grateful. But that's another ignorant statement. In the liberated condition, in its natural position, when the soul is full of knowledge, he is grateful. Because it is one of the symptoms of love. It is one of the symptoms of that which drives service to Krishna. Even Krishna himself feels grateful for the services rendered by his devotees. So naturally, the soul in his purified condition feels grateful. If you're not feeling grateful, it means it's due to some covering. That covering is the result of impious activity.
ముఖ్యమైనటువంటిది జన్మ ముందు నుంచి కృతజ్ఞత అనేటువంటిది మనకు మొదలవుతుంది. కృతజ్ఞత అనేటువంటిది లేదనుకోండి, రుణం తీర్చుకోలేకపోతే రుణం తీర్చుకోవడానికి ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళ కృతజ్ఞత ఉంటుంది, పాపాత్మల కృతజ్ఞత అనేటువంటిది ఉండదు. కాబట్టి వినయము, కృతజ్ఞత కలిగి ఉండడము ఇవంతా కూడాను బయట వాళ్ళు విని ఇవన్నీ మనకు అవసరం అంటారు. ఇవన్నీ మన మీద ఏదో కృత్రిమంగా ఆపాదిస్తున్నటువంటి లక్షణాలు అని చెప్తారు. కాదు, ఇవి జీవనికి సహజమైన లక్షణాలు. ఎందుకంటే నాస్తికులు ఆ విధంగా చెప్తారు అన్నమాట, ఈ మనం ఎవరికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదని. అది ఇంకొక అజ్ఞాన వాక్యం అది. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండేటువంటి జీవుడు ముక్త స్థితిలో ఉన్నప్పుడు అతను సదా కృతజ్ఞతను కలిగి ఉంటాడు. ఎందుకంటే కృతజ్ఞత అనేది ప్రేమ యొక్క లక్షణం కాబట్టి. ఈ జీవుడు ఎప్పుడు కృష్ణుని ప్రేమిస్తూ ఉంటాడు, సేవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ప్రేమలో సేవలో కృతజ్ఞత ప్రకటిస్తుంటాడు. నిజానికి కృష్ణుడు కూడా భక్తులు తనకి సేవ చేస్తుంటే, సేవ చేసే భక్తులు చూసి తాను అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఈ విధంగా కృతజ్ఞత అనేటువంటిది జీవన సహజమైన స్థితిలో ఉన్నప్పుడు అతనికి సహజమైనటువంటి లక్షణం అది.
ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ టెల్స్ ద గోపీస్ ఆఫ్ బృందావన్ దట్ ఫర్ ది సెల్ఫ్లెస్ సర్వీస్ దట్ ఆల్ ఆఫ్ యూ హావ్ రెండర్డ్ టు మీ, ఐ ఫైండ్ నో మీన్స్ టు పే బ్యాక్, అండ్ దేర్ఫోర్ ప్లీజ్ కన్సిడర్ యువర్ సర్వీస్ టు మీ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ రివార్డ్ ఫర్ ఆల్ ద సర్వీస్ దట్ యు హావ్ డన్. Because Krishna finds it, he is pained in one sense, in a transcendental sense. He is pained that he cannot sufficiently reciprocate. Because he says in Bhagavad Gita, ye tha mam prapadyante tang satheva bhajamyaham. As one approaches me, I reward them accordingly. Now, the quality of service rendered by the Vrajavasis, particularly the gopis of Vrindavan, is so very intense, that Krishna, he has to break that verse, yedha mam prapadyante tansateva bhajamyaham. He feels bad about it, because he has given a promise which he cannot fulfill, because the service is so intense that he cannot reciprocate. Yedha mam prapadyante tansateva bhajamyaham. It cannot happen. So he says, therefore the only way I can repay you is you accept your service itself. Because you find so much pleasure in the service itself, take that service itself as my reward for you.
Krishna andikane bhagavatamlo gopikal devadiga antunnadante gopikal chesinaatundi niswartha paradamainatundi niswartha puritamainatundi sevanu chusi ayana ento pratispandistu gopikalato cheptunadu mee ranu nenu teechukolenu endukante meeru edaithe niswartha paradamainatundi sevanu appatla chestunaro daniki tirigi nenu taginadiki nenu pratispandinchatam ledu kabatti దీనికి ప్రతిఫలంగా నేనేం చెల్లించుకోలేను కాబట్టి నేనివ్వగలిగింది ఏంటంటే ఆ సేవ ఒక్కటి. ఎందుకంటే ఆ సేవలోనే మీరు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి నేను మీకు తిరిగి చెల్లించగలిగింది ఆ సేవ ఒకటి, ఆ సేవను తీసుకుని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు బాధపడుతున్నాడు. భగవద్గీతలో ఆయన ఏ ధర్మం ప్రబుద్ధంతే తాం సదైవ భుజామహం అని చెప్పాడు. ఎవరెవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తే వారితో నేను ఆ విధంగా ప్రతిస్పందిస్తాను అన్నాడు. కానీ ఆ వాక్యం కూడా తప్పైపోయింది. గోపికలు ఆయన ఆశ్రయించేటువంటి తీరు, వృందావన వాసులు ప్రత్యేకించి గోపికలు ఆయన ఆశ్రయించేటువంటి తీరు, ఆయన సేవించేటువంటి తీరు ఎంత నిస్వార్థపరంగా ఉంది అంటే దానివల్ల తిరిగి ఆయన తగినంతగా వాళ్లతో ప్రతిస్పందించలేకపోయాడు. ఆ విధంగా కృష్ణుడు తాను ఇచ్చిన వాడు తానే తప్పాడు. అందువల్ల ఆయన బాధపడుతాయని చెప్తున్నాడు, నేను మీ రుణం తీర్చుకోలేను కాబట్టి ఆ సేవనే మీరు తీసుకోండి, ఆ సేవలను మీరు గొప్ప ఆనందం అనిపిస్తున్నారు కాబట్టి దాన్నే తీసుకున్నాను.
And one who is not feeling grateful is in a diseased condition by definition. In the Bhagavatam 11th canto, there is this famous verse that Prabhupada quotes very often, Devarshi Bhutaptananamrit Pitranam Nakin Karunayam Vranicharajan Sarvatmanaya Sharanam Sharanyam Gatomukundam Parihutyakartam. Very powerful verse. Devarshi Bhutapta Nanam Pitranam. As soon as we take birth, or even before we take birth, we become a debtor to the rishis, to the devas, to the human beings, to the forefathers, and philosophers. Prabhupada adds a whole list of others. Philosophers, scientists, artists, even animals, plants, bacteria. We become debtors to all these things. And there is no way we can repay the debt to all these things. These are actually arrangements of Krishna. Although the gifts seem to be offered by these different personalities, it is Krishna's arrangement that they are offering these things. So, if you were to try to repay the debt to even the bacteria that have helped you in digesting the food, it will take you many births. Because we eat so many nonsensical things.
ఇక్కడ ఎవరైతే జీవుడు సహజమైన స్థితిలో ఉంటాడో అతను కృతజ్ఞత కలిగి ఉంటాడు. సహజమైన స్థితిలో ఎవరైనా లేరంటే అతను కృతజ్ఞత ఉండదు. ప్రభుపాద గారు 11వ స్కందంలో ఒక శ్లోకం ఉంది, ప్రఖ్యాతి గంచిన శ్లోకం, తరచూ చెప్తూ ఉంటారు. దేవర్షి భూతాప్త దృఢం అనేటువంటి శ్లోకంలో మనం జన్మ తీసుకునేటప్పుడు, జన్మ తీసుకోక ముందే ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, మానవులకు, ఇలా ఎంతో మందికి మనం రుణపడి ఉన్నాము. వీళ్ళకి రుణం మనం ఎంతగా తీర్చుకోవాలంటే, వాళ్ళకే కాదు ఇంకా చాలా మందికి రుణపడి ఉన్నాం. శాస్త్రవేత్తలకు, తాత్వికులకు, కళాకారులకు, జంతువులకు, మొక్కలకు, క్రిమి కీటకాలకు, వీటన్నిటికీ రుణపడి ఉన్నాం. వీటన్నిటి రుణం మనం ఎప్పుడు తీర్చుకోగలం చెప్పాలంటే, మనకి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి ఒక సూక్ష్మజీవి యొక్క రుణం తీర్చుకోవాలంటే మనకి చాలా జన్మలు పడుతుంది. ఎందుకంటే మన కడుపులో అంత చెత్త జదారం ఇస్తాం గనక, అవన్నీ అది అరిగిస్తుంది గనక, దాని రుణం తీర్చుకోవడం మనకు చాలా జన్మలు పడుతుంది.
So, if you go on charging your credit card and don't pay, the government will punish you, isn't it? We have already overcharged the credit card, overdrafted from previous births, before we take this birth also. But on top of that, we are charging more and more. Somehow, Krishna is tolerating all these things. Neither is it possible to pay each and every person that we have met. Many persons we have forgotten. And if you have to pay the debts to all those persons, you have to take so many births. Even mother cow, favorite topic of Revati Raman Prabhu, the amount of good that she does to the society is incalculable. I am learning from him. And, you know, so much good comes from mother cow. All the wealth in the universe, you know, he was telling about King Nahusha's story. And many of you may know this already because you must have heard from him. His heart is so much into cow protection. So, Nahusha, Chavana Muni, right? He was caught by a fisherman, and the fisherman wanted to let Chavana Muni go because he said, I have no value for you. And Chavana Muni said, no, you're doing your job. You're doing your duty of catching a fish and you caught me, now you have to sell me. That is the only possibility. So he said, I don't know what your value is, so how am I going to sell you? So Chavana Muni said, let's go to King Nahusha, who was a great personality at that time, and we'll settle the matter.
కృష్ణుడు మనకి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆయా వ్యక్తులు మనకిస్తున్నటువంటి బహుమతులు కనిపిస్తున్నప్పటికీ కూడా కృష్ణుడు వాస్తవంగా ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. కృష్ణుడు మనకి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయా వ్యక్తులు వచ్చి మనకి ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు. అందుకనే మనం బాగా గమనించవలసింది ఏమిటంటే, ఇట్లా మనం మన జీవితంలో కలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రుణం తీర్చుకోవాలని చెప్పేసి వెళ్తున్నాం అనుకోండి, ఎవరికి మనం రుణం తీర్చుకోలేం. చాలా మంది మనకి మంచి మేలు చేస్తుంటారు, వాళ్ళు మనం మర్చిపోయాం, వాళ్ళ రుణం ఎక్కడ కూడా మనం తీర్చుకోలేదు. కానీ ఈ విధంగా మనం అప్పులు పెంచుకుంటూ పోతే ఒక రోజుకి తీర్చకపోతే ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళు? మనం నిర్బంధిస్తారు. మనం ఇప్పటికే ఎన్నో జన్మలు ఎన్నో అప్పులు చేసాం, ఈ రుణభారం అనేది మనకి చాలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్నో రుణాలు మనం పెంచుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చేసేది పద్ధతి కాదనమాట, రుణాలను తగ్గించుకునేది మనం చేయాలి. ఇప్పుడు సమాజంలో ఎన్నో వాటికి ఇప్పుడు పెద్ద ప్రభుకి ఇష్టమైనటువంటి అంశం గోవు. గోమాత కూడా ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట, ఎన్నో విధాలుగా అందరికీ కూడా సహాయం చేస్తుంది. గోమాత యొక్క ప్రాముఖ్యత అని చెప్తున్నారు, నహుష మహారాజు యొక్క చరిత్రలో తెలుస్తుంది అది. ఒకసారి ఒక జాలరి వాడు చవనముని వలలో పట్టుకుంటాడు, చూస్తే చేప కాదు చవనముని, మనకు ఉపయోగం ఏముందని వదిలేస్తాడు. చవనముని చెప్తాడు, నీ వలలో ఎవరు పడినా గానీ నువ్వు వాళ్ళని విక్రయించాల్సింది, నన్ను కూడా విక్రయించు అని చెప్పేసి అంటాడు. నిన్ను ఏ విధంగా మళ్ళీ ఏం చేయాలి నేను అంటే, సరే గొప్ప రాజు ఉన్నాడు కదా నహిషుడు, అతని దగ్గరికి వెళ్దాం, అతనే న్యాయ నిర్ణయం చేస్తాడు అని చెప్పేసి తీసుకెళ్తాడు.
సో నహుషముని నహుష కింగ్ ఆస్క్ చవనముని, వాట్ ఈస్ వాట్ కెన్ ఐ ఆఫర్ యూ సో దాట్ ది ఫిషర్మెన్ వాంటెడ్ టు లెట్ హిమ్ గో, బట్ ది ప్రైస్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. What is the price? So he offered his kingdom, he offered gold, he offered millions of gold coins, but Chavanamani said, my price is much greater than all that. Oh kingdom, this, that, everything. So then, somehow, what is the other sage who was coming there?
Kavijata.
Kavijata Rishi was coming there. He was consulted by Nahusha. Those kings were pious, they consulted. So he said, give me one cow. Then he'll be happy. So one cow was given. In this way, Chavanamuni's debt was cleared. So the idea is, even one cow's service to humanity, to the entire planet, one cow's service cannot be compared to anything you can do. This is the idea of this story. So we are complete debtors in every possible way. We are taking the milk from the cows. We're taking so many products from the cows. And now we are thinking that I will do nothing for Krishna and somehow I'll escape. It is not possible. Human society is suffering because of all the debts we are taking from natural resources, from the rishis, from the philosophers, and even Prabhupada had scientists and scholars and so on. So if you were to try to repay all these living entities, it would be an impossible task. You just have to go on taking more births, and when you take more births, you become more indebted, that's all. It's like overcharged credit card, and neither you can settle all the bills, nor you cannot charge any more, because you have to keep on living, something has to be charged again. So this is our position. So the Bhagavatam verse says, Sarvatmanaya Sharanam Sharanyam. But if someone takes full shelter of the Supreme Lord, Nato Mukundam Parikrutya Kartam, then he becomes free from all the debts. So this is the only way we can repay the debts of Krishna. Krishna has made all these arrangements for us, and eternally it is going on. And unless we develop the spirit of indebtedness, if you are feeling grateful, then the consequence of that would be you feel indebted, in debt. And I'll have to offer service to Krishna. No matter what service I offer, it's not going to be sufficient. So eternally, I have to be a servant of Krishna.
తర్వాత చవనముని ఈ నరసింహ మహారాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను ఇతనికి రుణపడి ఉన్నాను, దీని రుణం తీర్చండి అని చెప్పేసి అంటే, నరసింహ మహారాజు రాజ్యం ఇస్తాను, ధనం ఇస్తాను, ఇంకెన్నెన్నో ఇస్తానని చెప్తే కూడా అవన్నీ కూడా నాకు సమానం కాదు అని చెప్తాడు. అప్పుడు అవజాత అనేటువంటి ఒక ముని వస్తాడు. నరసింహ మహారాజు అతను అడుగుతాడు, ఏం చేయాలి చెప్పండి అని. ఏం లేదు, గోవును దానం ఇచ్చినట్లయితే అతని రుణం తీరిపోతుందని చెప్తారు. అప్పుడు గోవును దానం ఇస్తే అప్పుడు చవనముని రుణం, ఆ జాలరి వాడికి ఆయన పడ్డ రుణం తీరిపోతుంది. దీని విధంగా మనకి సారాంశం ఏంటంటే, ఒక గోవు చేయగలిగేటువంటి సేవ యొక్క రుణం ఎంత ఉంటుందంటే, ఒక భూమండలం మొత్తం కూడాను ఆ సేవకు రుణపడి ఉంటుంది అనమాట. ఒక్క గోవు చేసేటువంటి సేవకు భూమండలంతో రుణపడి ఉంటుంది. గోవు యొక్క ప్రాధాన్యతని ఆ విధంగా తెలియజేస్తుంది అనమాట ఈ చరిత్ర. ఇట్లా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మనం రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే సాధ్యం కాదు. అప్పును తీర్చాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఇంకా అప్పు పెరిగిపోతూనే ఉంది అనమాట. తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తున్నామో, జన్మలు ఎత్తినప్పుడు జీవించాలి కాబట్టి, జీవించడం అంటే మళ్లీ రుణాలు తీసుకోవాల్సింది. ఇట్లా పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గేది లేదు. మరి వీటి నుంచి తప్పించుకొని ఉండలేము మనం. కృష్ణుడికి ఖచ్చితంగా ఈ రుణభారం మనం తీర్చుకోవాల్సింది. కృష్ణుడు మనకి ఏర్పాట్లను చేశాడు కాబట్టి మానవాళ్ళు ఎందుకు బాధపడుతోంది అంటే, ఆ రుణభారం వాళ్ళు తీర్చుకోవడం లేదనమాట. ఇక్కడ ఉన్నటువంటి సహజమైన వనరుల నుంచి వాళ్ళు ఏవైతే పొందుతున్నారో వాటిని తీర్చుకోవడం లేదు రుణభారం. అట్లానే ప్రభుపాల వారు ఈ మాట కూడా చెప్పారు, శాస్త్రవేత్తలు, విద్వాంసులు ఇటువంటి వాళ్ళకి కూడాను రుణం తీసుకోవడం లేదు కనుక ఆ రుణభారం వల్ల మానవాళ్ళు బాధపడుతున్నాను. ఇట్లా వీళ్ళందరికీ నన్ను రుణం తీసుకోవాలంటే విడివిడిగా వ్యక్తిగతంగా తీసుకోవడం మనకు సాధ్యం కాదు. భాగవతం చెప్పిన విధంగా సర్వాత్మనాయ మనం పూర్తిగా కృష్ణుడు కనుక శరణాగతి పొందితే అప్పుడు ఈ భారం అనేటువంటిది మనకి పూర్తిగా తొలగిపోతుంది. ఈ రుణభారం తొలగిపోవడం అనే విషయంలో మనం గమనించాల్సింది ఏమంటే, మనకు అనంతకాలంగా కృష్ణుడు ఎన్నో ఇస్తున్నాడు అంటే మనం ఎంత రుణపడి ఉంటామో కృష్ణుడికి. ఈ రుణం పడి ఉన్నామనే భావన కృతజ్ఞత ఉన్నవాడికి వస్తుంది. నా కృతజ్ఞత ఉంటే అప్పుడు నేను ఇతనికి రుణపడి ఉన్నాననే విషయం గుర్తుకొస్తుంది. నేను అతనికి రుణపడి ఉన్నాను కాబట్టి నేను ఏదో విధంగా తీర్చుకోవాలి. కృష్ణుడికి మనం శాస్త్రంగా రుణపడి ఉన్నాం, ఆయనకి మనం తీర్చుకోగలం. ఎట్లా తీర్చుకోగలం? సేవ రూపంలో. ఎంత సేవ చేస్తే ఆ రుణం తీర్చుకోగలం అంటే, శాశ్వతమైన సేవ చేస్తే ఆ శాశ్వతమైన రుణం తీరుతుంది. ఆ భావన వల్ల కలిగినప్పుడు నేను కృష్ణుడికి శాశ్వతంగా సేవ చేయడమే ఉత్తమం అని చెప్పేసి అనుకుంటా.
Srila Prabhupada gives an example. If you want to pay tax to the government, it is not possible to pay to all the different departments. You know, especially modern governments. You have to pay to the central government and they'll distribute it. In the same way, we won't even know how to pay all our debtors one after the other. So the best policy is to surrender our whole life to Krishna. And then, when our whole life is surrendered to Krishna, He takes care of all the debts that we have incurred. Karma is simply a repaying of our debts. That's all our karma is.
ఇక్కడ ప్రభుత్వంలో వివిధ విభాగాలకు మనము పన్ను చెల్లించాలంటే సాధ్యం కాదు. అందులో ప్రత్యేకించి అధునాతన ప్రభుత్వాలు అసలు సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వానికి మనం పన్ను కట్టేస్తే వాళ్ళంతా కూడా చూసుకుంటారు అన్నమాట. వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా సరఫరా చేస్తారు. అట్లానే మనము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకోవాలంటే అసలు ఎంతమందికి రుణపడి ఉన్నాము, ఎవరెవరికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలి, ఏది మనకు సరిగ్గా తెలియదు. కృష్ణుడికి శరణాగతి పొంది జీవితాంతం ఆయనకి శరణాగతి పొంది ఉంటే రుణభారం అనేటువంటి సహజంగానే తీరిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే కర్మ అనుభవిస్తున్నాము ఇదేదో కాదు, మనం ఏదైతే రుణపడి ఉన్నామో రుణభారం తీర్చుకోవడమే కర్మ అనుభవించటం. ఆ కర్మను మనం అనుభవించుకుని ఉండాలంటే కృష్ణుడి శరణాగతి పొందితే ఆయన మనకి పరిస్థితి అంతా కూడా చూసుకుంటాడు.
So even greater than the debt to Mother Cow, much, much greater, is the debt to the spiritual master. Chakshu Dandi Lojai, Janme Janme, Prabhu Shai, Divya Gyan Hrida Prakashito. Because the spiritual master removes ignorance and opens our darkened eyes, Chakshu Dandi Lojai, he gives us transcendental vision by which we can see things properly. It is our ignorance which is keeping us in this material world. And even if you say millions of cows, if our transcendental vision is not opened up, you will only be able to do material good to them. You won't be able to, I'm not minimizing cow protection. What I'm trying to say is, the debt that the spiritual masters, you know, we are indebted to the spiritual master to much, much, infinitely more degree than anything possible in this material world. So, janme janme prabhu shai. And that debt cannot be paid back. Even a mother's debt is quite underpayable. She carries you in your womb, and in this life you cannot repay that. But you can take another birth to repay that debt. That is possible. But the spiritual master's debt you cannot repay at all. Because, you know, if you think that you're going to repay the spiritual master, it means you have to take another birth to open his eyes. So it is impossible to repay the debt. What exactly the spiritual master is doing for us is practically impossible to understand for the conditioned soul. We take it very lightly. Because we don't understand the implication of Om Agyana Timirandasya Gyananjana Shalakaya. We've been chained in this world and repeatedly we are going through millions of births of Nirananda, Asat and Achit existence. And we are competing with one another and the heart is burning with lust and greed and anger. And there is no shelter. There is no shelter. Sometimes we might appreciate someone, you know, even God. We may want to, when we surrender to God, for example, some people like to surrender at their terms to God. I will surrender to you at my terms. In other words, I will do whatever you want, you give me surrender. That is like appreciating a tree which is giving shade, but standing outside the shade. I'll stand outside the shade, I'll say, very nice tree, beautiful tree. I want the shelter of the tree, but at my terms, that means under the scorched sun. You won't get the shelter. So spiritual master is a person who moves the shade over your head, even though you are resistant.
అన్నిటికన్నా కూడాను మనం గోమాతకెంతో రుణపడి ఉంటాము. అందరికన్నా కూడా మనం ఎక్కువగా ఎవరికి రుణపడి ఉంటామంటే ఆధ్యాత్మిక గురువుకు. మన అజ్ఞాన అంధకారంతో నిండిపోయినటువంటి కళ్ళు తెరిపించి జ్ఞాననేత్రాలను మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువుకి మనం శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఆయనకి రుణాన్ని మనం జన్మజన్మలకి కూడా మనం ఎప్పటికీ కూడా తీర్చుకోలేమన్నమాట. మనం ఏ రుణాలన్నీ ఎక్కడెక్కడ తీర్చుకోవచ్చునేమో తెలియదు కానీ ఆధ్యాత్మిక గురువుకి మనం పడి ఉన్నటువంటి రుణం ఉంది కదా, అది ఎప్పటికీ కూడా మనం తీర్చుకోలేం. కారణం ఏంటంటే ఆయన మన యొక్క విషయంలో ఆయన చేసేటువంటి గొప్ప పని బద్ధజీవుడైన మనకి ఇప్పటికీ అర్థం కాదు. ఆయన మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తున్నాడు అనేటువంటిది మనకి ఎప్పటికీ అర్థం కాదు. మనం ఏమిటంటే జన్మవతి జరవతి సంఖ్యలో పడి కొట్టుకుని పోతున్నాము. నిరంతరం కూడాను అసత్ అచ్యుత నిరానంద శరీరాల్లో చిరుక్కుంటూ ఎప్పుడు కూడాను కామము క్రోధము లోభం అనేటువంటి వీటితో మనం పాకులాడుతూ ఒకరినొకరు పోటీ పడుతూ ఇక్కడే తిరుగుతున్నటువంటి మనకు ఆయన జ్ఞాననేత్రంతో మనకి కళ్ళు తెరిపించి మనకు దారిని చూపిస్తున్నారంటే ఆధ్యాత్మిక గురువు మనకు చేసేది మనకి ఎప్పుడు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఒక తల్లి మనకి నవమాసాలు కడుపులో మోసి మనల్ని కంటుంది, ఆ రుణం తెచ్చుకోవాలంటే ఒక జన్మ తీసుకుంటే ఆ రుణం తీర్చుకోవచ్చు. కానీ అదే ఆధ్యాత్మిక గురువుకి రుణం తీసుకోవాలంటే నువ్వు జన్మలెత్తినా కానీ ఆయన రుణం తీర్చుకోలేవు. ఎందుకు అన్నమాట చెప్పడం అంటే నువ్వు ఆధ్యాత్మిక గురువు రుణం తీర్చుకోవాలంటే అర్థము నువ్వు ఒక జన్మ తీసుకుని నువ్వు ఆయన కళ్ళు తెరిపించాలి. అది సాధ్యమైనటువంటిది ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మిక గురువుకి మనం పడిన రుణం అన్నిటికన్నా చాలా చాలా పెద్దది అని చెప్పేసి మనం గమనించాలి.
జనరలీ సెయింట్లీ పర్సన్స్ డోంట్ ఈవెన్ గో నియర్ సిన్ఫుల్ పర్సన్స్ విషయస్, దే స్టే ఫార్ అవే. But our Guru Maharaj, Srila Prabhupada and his followers, our grand spiritual master and his followers, they have taken much more risk. As Kali Yuga is progressing, the Acharyas will become more and more compassionate, I think. They have to, because people are so dull, they are so sinful. So, the Acharyas, they extend the shade. It is more like offering you shelter at your terms. We don't want to change our position. We are fixed in our position. But at the same time, we say, Krishna, I want your shelter, I want your shelter. But that is not possible. So the Acharyas, by expanding the ways, they are always finding some way of injecting transcendental knowledge into our brains, into our hearts. So therefore, the glories of the present day followers of Lord Chaitanya, starting from Srila Prabhupada, is incalculable. And those persons that they are helping, generally, because they don't appreciate them so much, they cause the maximum trouble to them. Because if you have half knowledge, we talked about this afternoon, then you don't understand the full mercy. That is one feature of half knowledge. Half knowledge, everything is half. You understand something about the mercy. You understand the efforts you made to get the mercy. But you forget the mercy came without any cause. This is half knowledge. You think I worked so hard, I did so many things. But you don't remember that even if you work so hard, finally mercy you cannot demand. It has to come whenever it has to come. And we forget all our sinful past. We didn't give up any of those things. In the traditional Vedic society, to go to a bona fide spiritual master, you have to have such qualification. Discipline, self-control, duplicity should be completely avoided. Nishkapatata. We were, at least I can say about myself, such duplicity and you know, we wanted to maintain our position and still feel the shelter of Krishna. This the followers of Lord Chaitanya Mahaprabhu are doing to the present day. That they carry the banyan tree shelter over everybody's head and keep it there. Until you are convinced that yes, this shelter is very nice, now I will stay at your terms. It takes many, many years sometimes, sometimes many births also. Finally we agree, okay, at your terms I'll stay here. Otherwise we are running, ready to run, but they are running with us.
కొంతమంది ఉంటారు వాళ్ళు భగవంతుని మెచ్చుకుంటారు, భగవంతునికి ఆశ్రయం తీసుకోవడం ఇష్టపడతారు, కానీ అది మా వంతు మా దాకా వస్తేనే ఆశ్రయం అంటారు. మేము వెళ్ళి ఆశ్రయం తీసుకుంటామని చెప్పి ఒప్పుకోరు వాళ్ళు. మా దాకా ఆశ్రయం వస్తే మేము తీసుకుంటామని చెప్పేస్తుంటారు. ఇది ఎట్లా అంటే, మంచి నీడ తీసి చెట్టు ఉంది, ఆ నీడకి అవతల మండు టెంట్లో నుంచుకొని చెట్టు మంచిది మంచి నీడ ఇస్తుంది, మరి ఆ నీడ నువ్వు తీసుకున్నావు తీసుకోను, ఆ నీడే నా దగ్గరికి వస్తే అప్పుడు తీసుకుంటాను, అప్పుడు దాకా నేను ఎండలోనే ఉంటాను, కానీ చెట్టు నీడ నేను మెచ్చుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఆచార్యుడు ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడంటే, ఆ నీడ వాళ్ళ వైపు ప్రసరింపు చేసి వాళ్ళకి ఆ నీడని ఇస్తున్నాడు అనమాట. ఇది గురువు చేసేటువంటి పని. అదే నువ్వు ఈ కలియుగం మరీ పెరిగి కొద్ది ఆచార్యులు మరింత దయామయులైపోతున్నారు. వాళ్ళు అంటే చైతన్య మహాప్రభు పరంపరలో వచ్చిన ఆచార్యులు అందరూ కూడా ప్రభుపాదుల వారు, ఆయనకు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రకమైన కృపను మనకి ఇస్తున్నారు. మనకై మనం మన స్థానాన్ని వదిలిపెట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదు, ఎండలోనే నిలబడాలి. చెట్టు నీడ మాత్రం నాకు కావాలి. వాళ్ళు దయతే ఏం చేస్తున్నారంటే చెట్టు నీడ నీకు ఇస్తున్నారనమాట. అప్పుడు ఆ చెట్టు నీడ నువ్వు భావిస్తున్నావు. అంతవరకు మనం ఎట్లా ఉంటున్నాము అంటే, అందుకనే సగం జ్ఞానం గురించి మనం మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం. మనకు అర్థం అవగాహన అయితే ఏమవుతుందంటే, మనం అర్థం చేసుకునేటువంటి అర్థ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఆ గురువు యొక్క కృపను పొందడానికి నేను పడిన కష్టం సగం, ఆ సగమే నేను అర్థం చేసుకుంటాను. నా కష్టం లేకుండా అకారణంగా గురువు నుంచి ఎంతో దయ వచ్చి ఉంటుంది, ఎంతో కృప వచ్చి ఉంటుంది, అది నేను అర్థం చేసుకోలేను. కాబట్టి దాన్ని నేను ప్రశంసించలేను. ప్రశంసలేను కాబట్టి సహజంగానే నేను వాళ్ళ యొక్క హానికి కారణం అయ్యేటువంటి వాడిని అవుతాను. అందుకనే చాలా మంది ఆ విమర్శ అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా గురువులు మనకి ఎంత చేస్తున్నారని మనం గుర్తిస్తే, మనకి ఇష్టం లేకపోయినప్పటికి కూడాను నీడను మన వైపు ప్రసరింపు చేస్తే బాగుంది, నీడ సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను వింటానంటే అప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టు వింటాం. ఒక్కొక్కసారి అది ఒక జన్మే పట్టొచ్చు, జన్మ జన్మలు పట్టొచ్చు, కానీ చాలా సమయం తీసుకుంటుంది. మన పరిస్థితి ఏమంటే, ఇప్పుడు ఈ సరళత్వం అనేటువంటిది, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది, నిష్కపటత్వం అనేటువంటిది, అంటే కపటం ఏమి లేకుండా ఉండడం అనేటువంటిది, ఇవన్నీ కూడా కావాల్సిన లక్షణాలు. నేనేమిటంటే నా కపటత్వం నా దగ్గరే పెట్టుకోవాలి, దాన్ని నేను విడిచిపెట్టను, కానీ నేను కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని చెట్టు నీడ మాత్రం నేను పొందాలి. అటువంటి స్థితిలో నేనుంటే ఆశ్రయాలు ఎంత దయతో ఆ నీడ నాకు ఇస్తున్నారు. ఒక్కొక్కసారి వద్దు నీడని పారిపోతున్నాగా వదలట్లేదు అనమాట, ఆ మరిచి నీడని పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఇస్తూ ఉన్నారు.
So this is the moving banyan tree of Lord Chaitanya Mahaprabhu's movement. And there is nothing we can say except, you know, I surrender. We have to pay with our pranayartha-dhyavacha, shreya-acharanam-sadam. We have to sign our permanent blank check to that spiritual master. Eternally, I'll serve you. For opening my eyes. Otherwise we are going to commit more sins and still stay outside the shade, and maybe we will circumambulate the tree and find out whether there is any place where the tree is not offering shade, and then point out fault that from that side you are not offering shade, from this side you are not offering shade, from this side you are not offering shade, which side is offering he is not taking, but all around he is going to find out if there is any 360 degree angle, any angle there is not shade, and then he says I will not take shelter.
చైతన్య మహాప్రభు పరంపరలో వస్తున్న వాళ్ళందరూ కూడా మరిచెట్టు నేను మనకి ఈ విధంగా ఇస్తున్నారు. దీనికి మనం చేయగలిగింది ఏమిటంటే, ఏమి లేదు, అంతే, శరణాగతి పొందడం అంతే, కాళీ చెక్కి గురువుకి రాసి ఇవ్వడం అంతే జన్మంతా. అంతకన్నా మించిన మనం ఏం చేయలేము. అలా కనుక చేయకపోతే ఏమందంటే, మనం ఇంకా ఆ ఎండలోనే చెట్టు నీడు కవతలే నిలబడతాము. నిలబడి ఇంకా ఇంకో పని కూడా చేస్తాం. ఏమంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. ప్రదక్షిణ చేసి ఎక్కడైతే నీడు సరిగా ఉండదు అక్కడికి పోయి చూడు నువ్వు నాకు నీడు సరిగా ఇవ్వడం లేదంటాం. అక్కడ నాకు నీడు లేదు, ఇక్కడ నీళ్ళు, నీడు ఇచ్చే వైపు నీడు తీసుకొని వెళ్ళి నీడు ఎవరి వైపు నుంచి ఆ తప్పును ఎత్తి చూపిస్తూ కూర్చుంటాం అనమాట. ఈ విధంగా కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంది.
సో టు సచ్ ఎ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ వన్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఎ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వన్ షుడ్ బి రెడీ టు సర్వ్ బర్త్ ఆఫ్టర్ బర్త్. వాట్ డస్ దట్ మీన్ దట్ సర్వీస్? ఇట్ మీన్స్ ఐఎమ్ not going to even ask for an explanation. I am ready to serve whichever way the spiritual master wants. If you ask for explanation, again you are putting terms and conditions. Again you are putting terms in Malaysia. Vedic culture, servant means you have no adhikar. You just have to execute whatever the spiritual master says. You don't ask, if you give me these points, then I'll serve you. That is business. That is not in pure devotional service. So, when we say Janme Janme Prabhushai, it means that whatever conditions Krishna will give us, either happy conditions or unhappy conditions, either He gives us excellent facilities or no facilities, either He gives us good health or bad health, even good association or bad association, I'll continue to serve Krishna. I won't even worry about my advancement. The more you advance in Krishna consciousness, the more you come to the point of understanding, my advancement is also not important. That is also left up to Krishna. That is also left up to Krishna. If He so desires, I shall advance. If He doesn't desire, I shall go to hell also. It doesn't matter. And that would be better than trying to make my own arrangement like Ravana to go to heaven. I'll build my own staircase to go to heaven. If Krishna sends me to hell to serve there, that is also okay. Narayana parasarve na kutarshana vibhyati swarga apavarga narakeshu apitulya. This cannot be imitated. You can say these things. This consciousness is only possible for a person who deeply feels indebted to the spiritual master. Tandira charane sevi bhakta shane vas janame janame hoy ehi abhilash.
ఆధ్యాత్మ గురుకి మనం శాస్త్రంగా రుణపడి ఉంటామంటే ఈ విషయంలోనే రుణపడి ఉంటాము. అందుకే జన్మ జన్మే ప్రభుసే అన్నారు. శాస్త్రంగా రుణపడి అర్థం ఏంటంటే ఆయనకి ఎప్పుడు మనం సేవ చేస్తూ ఉండాలి, వివరణలు అడగకూడదు. ఆయన ఏం చెప్తే చేయాలి. సేవకుడికి ఎప్పుడు కూడా అధికారికి ఉండేటువంటి అవకాశం లేదన్నమాట. ఈ విషయాలు చెప్పండి నాకు, ఈ విషయాలు చెప్తే విన్న తర్వాత మీరు చెప్పింది చేస్తాననేది లేదు. మనం జన్మ జన్మలకు ఆయనకి సేవ చేయాలంటే అర్థం చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇది జన్మ జన్మలకు నిజంగా మనం సేవ చేయడం అని అంటే, అంటే మనము ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినప్పటికీ జన్మ జన్మ అంటే అదే అర్థం. కృష్ణుడు ఎటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినా నాకు ఆనందంగా ఉండే పరిస్థితి కావచ్చు, దుఃఖం కావచ్చు, అనుకూలమైన వాతావరణం కావచ్చు, అననుకూలమైన వాతావరణం కావచ్చు, ఆరోగ్యం బాగా ఉండొచ్చు, బాగలేకపోవచ్చు, మంచి సంగతి ఉండొచ్చు, చెడ్డ సంగతి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, ఎటువంటి స్థితిలో కూడా గురువు యొక్క మాటను చెవదాటకుండా ఆయన చెప్పినటువంటి సేవ నేను ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్లిపోతాను. ఒకవేళ ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఆయన సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మన కృష్ణ చైతన్యంలో ఎంత బాగా అభిరుచి చెందుతామో ఆ అభిరుచి చెందినప్పుడు మనకు అనిపిస్తుంది కృష్ణ చైతన్యంలో నేను అభిరుచి చెందడం కూడా ముఖ్యం కాదు అనిపిస్తుంది. గురువు కృష్ణుడు తలుసుకుంటే అభిరుచి చెందుతాను, వాళ్ళు వద్దనుకుంటే అభిరుచి చెందకుండా అట్లే ఉంటాను. అవసరమైతే వాళ్ళు నరకానికి వెళ్లాలని కోరుకుంటే నన్ను నేను నరకానికి కూడా వెళ్తాను అన్నమాట. అది చాలా మంచి పద్ధతి. నా రావణాసురుడు లేక స్వర్గానికి నేను సొంతం ఇచ్చేసుకుంటాననే దానికన్నా కూడా గురువు యొక్క కృష్ణకి ఇచ్చే ప్రకారంగా వాళ్ళకి ఇచ్చే అభివృద్ధి చెందడం అయితే అభివృద్ధి చెందుతాను, లేకపోతే ఇట్లే ఉంటాను. కానీ చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నేను సేవ చేస్తూనే ఉంటానని భావించడం.
సో జన్మే జన్మే ప్రభుషాయ్ ఆల్సో మీన్స్ ఇట్ ఇంప్లాయిస్ మోమెంట్ బై మోమెంట్, నాట్ దట్ వన్ లైఫ్ టైమ్ ఇన్ బ్రాడ్ వే ఐ సే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఎంజాయింగ్. మోమెంట్ బై మోమెంట్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ.
ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ మాటలని మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ గురువుకి సేవ చేస్తాం మనము, నరకానికైనా సరే సిద్ధమే అని. ఆ మాటలు ఊరికినే పైపైన అవంత సులభం కాదనమాట. నువ్వు గురువు పట్ల తీవ్రమైనటువంటి కృతజ్ఞత భావం లేనిదే ఈ మాటలు ఊరికిన పైపైన అనాల్సి వస్తుంది కానీ కపటంతో అనాల్సి వస్తుంది కానీ హృదయపూర్వకం నువ్వు చెప్పలేవు. కాబట్టి జన్మజన్మ అంటే అర్థము నేను గురువుకి శరణాగతి పొందుతాను, ఏదో ఒక జన్మలో జన్మంతో శరణాగతి పొందుతాను అనడం కాదు. ప్రతి క్షణం కూడా గురువుకి నువ్వు శరణాగతి పొంది ఉండాలి.
So, to be a servant means to give pleasure to the master. That is the basic idea of being a servant. You may do hundreds of things. If it is not pleasing to the master, then that is not called service. You should not be like the foolish monkey. There was a prince. He had a monkey. And the monkey was guarding the prince everywhere. And one time the prince wanted to take rest. He said, "You please guard me, you have done very well. Here's a sword. You can..." No, he didn't say, "I'm going to sleep, you guard me." So one fly was moving around. The monkey was getting disturbed. You know, what is going on here? My prince is sleeping and this fly is disturbing him. So he tried to catch him many times, but he couldn't catch. Finally, the fly sat on the nose of the prince. So the monkey thought, this is the best time. He took the sword from the prince's sheath and pat, he tried to kill the fly. So we should not be like that in serving the spiritual master. We have to please him. We should not be foolish. We should understand this time, place, circumstance. We should be situated in knowledge. If you are really grateful, the knowledge as a spiritual master should be manifested in your day-to-day activities, in your life. You know, if you forget all that and you simply say, I'm grateful, then that gratitude would be like the foolish monkey's gratitude. He was grateful to the prince. He wanted to protect him. His intention was very good, but the result was terrible. He just killed the prince.
సేవకుడు అంటే యజమానికి ఆనందాన్ని ఇచ్చేవాడని చెప్పేసి అర్థం. సేవకుడు అనే దానిలో నిజమైన అర్థం అదే. వందల పనులు చేసిన తర్వాత యజమానికి ఆనందం ఇవ్వకపోతే సేవకుడు అనే దానికి నిజమైన అర్థం లేదు. అది మూర్ఖపు కోతి కథ అయిపోతుంది అనమాట. ఒక రాకుమారుడు ఉన్నాడు, అతని దగ్గర కోతి ఉండేది, ఎప్పుడు ఆయన రక్షిస్తూ ఉండేది. ఒకసారి అతను నిద్రపోతున్నాను, జాగ్రత్తగా నన్ను చూసుకొని చెప్పి నిద్రించాడు. ఇది కాపలా కాస్తుంటే ఒక ఈగ వచ్చింది. ఈగ అటు ఇటు తిరుగుతుంటే ఇది కలచింది. ఏమిటి ఈగ? రాకుమారు నిద్రపోతుంటే కలత కలిగిస్తుంది అని పట్టుకోవడానికి ప్రయత్నం దొరకలేదు. అది చివరికి అటు తిరిగి ఇటు తిరిగి రాకుమారునికి ముక్కు మీద వాలింది. వెంటనే ఈ కోతి ఏం చేస్తుందంటే, ఇది సరైన సమయం ఈగను దండించడానికి అని చెప్పి ఆ రాకుమారుడు వరలోంచి కత్తి బయటకు తీసి ఆ కత్తితో ఆ ఈగని చంపడానికి ప్రయత్నించింది. ఈ విధంగా మనం మూర్ఖంగా ఆధ్యాత్మిక గురువు దగ్గర సేవ చేయకూడదు అనమాట. మనం ఆధ్యాత్మిక గురువు దగ్గర జ్ఞానంతో ప్రవర్తించాలి. ఆయనకు నిజంగా ఏది ప్రీతినిస్తుంది తెలుసుకొని దానినే మనం చెడకి ప్రయత్నించాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆయన పట్ల గాఢమైన కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మనకి దైనందిన చర్యలో ఆధ్యాత్మిక గురికి జ్ఞానం మనకి ప్రకటన అవుతూ ఉంటుంది. దాని ప్రకారంగా ప్రవర్తిస్తే అప్పుడు ఆధ్యాత్మిక గురు సంతృప్తి చెందుతాడు. అలా లేకుండా ఊరికినే నా గురువు అంటే కృతజ్ఞత ఉంది, గురువు అంటే కృతజ్ఞత ఉంది అని అంటే పైపైన అంటే సరిపోదు. దానివల్ల నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురికి ప్రీతినిచ్చే పనులు నువ్వు చేయలేవు. ఆ కృతజ్ఞత అంతా ఈ కోతి కృతజ్ఞత అయిపోతుంది. దీనికి రాకుమారుడు ఎంతో కృతజ్ఞత ఉంది, ఫలితం చూస్తే భయంకరంగా ఉంది.
సో వీ షుడ్ నాట్ బి ఇన్ హాఫ్ నాలెడ్జ్. ఇఫ్ యూఆర్ ఇన్ హాఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ డిస్సర్వీస్ టు గురు. బికాస్ అవుట్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఇస్ డన్ విల్ ప్రొడ్యూస్ డేంజరస్ రిజల్ట్స్. వీ షుడ్ హావ్ ద ఫుల్ పిక్చర్. ఎ లాట్ ఆఫ్ ది మిస్అండర్స్టాండింగ్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ కమ్స్ బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ వితౌట్ ద ఫుల్ పిక్చర్. Somebody will catch on to one sentence that Prabhupada says. Another person will catch on to another sentence that Prabhupada says. And over email, you've seen that email when files are transferred. I'm sure you've all seen this. So, like that, this man will fire. Srila Prabhupada said 1972 in this lecture that. And that man will say, Prabhupada said, in 1973, letter to this person, this, since 1973, later than 72, therefore this should be taken. Oh, is that so? 1974, Srila Prabhupada said this. And like this, the missiles are flying across the internet space because we don't understand the full picture.
Arthignanam undagudu. Arthignanam unde, adi oka rakamga, guruki manamu agoro parichinatlu, guruki manamu seva cheyakunda unnatlu. Chivariki adi గురువుని మనం తీవ్రంగా అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎందుకంటే దానివల్ల హాని జరుగుతుంది గురువుకి. గురువుకి మనం సేవ చేస్తున్నామంటే పూర్తి అవగాహనతో మనం ఉండాలన్నమాట. కృష్ణ చైతన్యంలో చాలా మంది ఈ అర్ధ అవగాహన వల్లనే రకరకాలైన దురవగాహన తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. అందువల్ల మనం గమనిస్తూ ఉంటాము, ఆ ఎక్కడో ప్రభుపాల వారు అట్లా చెప్పారు, ఎక్కడో ప్రభుపాల వారు ఇట్లా చెప్పారని చెప్పి రెండు వాక్యాలు పట్టుకుంటారు. ఈయన అంటాడు 72లో ఈ విధంగా చెప్పారు ప్రభుపాద అని చెప్పేసి ఒక ఉత్తరం పంపిస్తాడు నెట్లో. ఆయన ఉంటాడు 73లో ఇలా పంపించారు, 72కి 73 పెద్దది కదా ఇది తీసుకో అంటాడు. లేదు 74లో ఇట్లా చెప్పారని ఇంకోటి పంపిస్తాడు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ఆయుధాలలాగా ఈ వాక్యాలతో ఆయుధాలలాగా వాళ్ళు పోరాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రభుపాదలో చెప్పినటువంటి అంశాల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల, అర్ధ జ్ఞానం వల్ల ఇట్లా వస్తుంది.
ఇట్స్ లైక్ ద సిక్స్ బ్లైండ్ మ్యాన్ అండ్ ద ఎలిఫెంట్. ఈచ్ బ్లైండ్ మ్యాన్ వాజ్ టచింగ్ వన్ పోర్షన్ ఆఫ్ ద ఎలిఫెంట్. And each one was describing the elephant his own way. Elephant is like a wall, elephant is like a pillar, elephant is like a snake, heaven is like a rope, heaven is like a fan, like that. But none of them got the full picture. So, no matter how perfectly you try to explain the elephant, if you are blind, you cannot explain. So, this half knowledge is very dangerous. One must be situated in complete knowledge. Therefore, one should get full understanding from a pure representative of Krishna by proper inquiry, service and submission. If we don't do that, then we might easily commit a lot of problems. For example, the spiritual master may say, preach. And he may also say, develop nice qualities. But we forget the develop nice qualities part and we start preaching. This is an example of work and half knowledge. You are preaching like anything. Many people are coming. But you do not have the qualities. And what will happen? The people who come will develop the same qualities you have. So in this way, the reputation of the spiritual master will be killed. We may not kill the spiritual master. That is not possible. But his reputation can be harmed.
అందుకనే దీనికి అర్ధజ్ఞానంతో మనం ఇంకొక ఉదాహరణ కూడా గమనించవచ్చు. ఆరుగురు గుడ్డివాళ్లు ఒక ఏనుగు అనే ఉదాహరణ చూస్తే, గుడ్డివాళ్లు ఏనుగుని తమ యొక్క సొంత వాక్యాల్లో ప్రకటించడానికి వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకడు అంటున్నాడు, ఇది ఏనుగు అంటే గోడలాగా ఉంటుందని, ఇంకొకటి ఏనుగు అంటే సమ్మలా ఉంటుందని, ఇంకొకటి పాములాగా ఉంటుందని, ఇంకొకటి తాడులాగా ఉంటుందని చెప్పేసి, ఇంకొకటేమో పంకాలాగా ఉంటుందని చెప్పేసి ఎట్లెట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత వివరించాలని ప్రయత్నించినా ఏనుగు గురించి పూర్తిగా వాళ్ళు వర్ణించలేరు. ఎందుకంటే గుడ్డి వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఇట్లానే ఆధ్యాత్మిక గురువు మనకు చెప్పేటువంటి సూచనలు మనం ఈ పూర్తి జ్ఞానం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. పూర్తి జ్ఞానం ఎవరిస్తారంటే కృష్ణుడికి పవిత్ర ప్రతినిధి ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటి పూర్తి జ్ఞానంతో మనం ఆ గురువుని సేవించడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనం గురువు పట్ల ఎటువంటి అపరాధాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఉంటాం. లేదంటే గురువు పట్ల మనం చాలా తప్పులు చేస్తాం, అర్ధ జ్ఞానంతో చాలా తప్పులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ, గురువు చెప్తాడు నువ్వు బాగా ప్రచారం చేయాలి అంటాడు, అలానే నువ్వు మంచి ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోవాలి అంటాడు. ఆ ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోవాలనేటువంటి మాట వదిలేసి ప్రచారం చేయాలనే మాట పట్టుకుని బాగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే లక్షణాలు పెంపొందించుకోలేదు కాబట్టి నువ్వు ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా జనాలంతా కూడా నీ దగ్గర ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి నేర్చుకుంటారు. ఈ విధంగా గురువు యొక్క పేరు ప్రతిష్టలు చంపబడతాను. గురువు చంపబడ సాధ్యం కాదు, కానీ గురువు యొక్క పేరు ప్రతిష్టలు అనేటువంటివి, ఆయన కీర్తి అనేటువంటిది నీ వల్ల చంపబడుతూ ఉంటుంది.
సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, ఫర్దర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్. ద రీజన్ ఐఎమ్ డ్వెల్లింగ్ ఆన్ దిస్ ఇస్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ డివోటీస్ ఆర్ ఆపరేటింగ్ విత్ హాఫ్ నాలెడ్జ్. You may understand some external features of a devotee behavior, but you may not know the reasons why he has done it. And you conclude about his consciousness without really understanding what is his purpose. This is another symptom of half knowledge. Another example is, you may have learned from your superiors how to chastise others, but you may not have learned from your superiors how to encourage them. It'll create a lot of problems. Or the other way, you may have learned how to encourage the subordinates, but you may not know how to correct them at the appropriate time. That also could be half knowledge. Or the other way, you may learn how to receive encouragement from your superiors, but you may not learn how to receive chastisement from your superiors. So in this way, half knowledge can create a lot of problems in the society. And mridanga has two sides, isn't it? One is called guru side, another is called laghu side. Some of our ISKCON devotees, they are good in guru side. They play guru side very nicely. Boom, boom, boom. Some of them are guru on the, good on the laghu side. Tukki, 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 tukki. But a good mridanga player, he knows how to combine the two. He is an accomplished mridanga player. If you know only how to play this, or even dig 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 dig, that is also not good. Simultaneously you should play. So this is the chastisement side, this is the encouragement side. And this is beautiful. The mridanga is not like tabla. Tabla is not a very good instrument. Chaitanya Mahaprabhu did not use that so much. Because tabla, you cut the two into two parts.
You play tagga 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 tagga. I don't know how to play tabla. The two sounds do not interact inside. Externally there is some interaction, but internally there is no interaction. But in mridanga, the interaction is both external and internal. That means the devotee who is expert in training, he knows perfectly well how to combine correction, chastisement, encouragement, all these things. Without that, training will not be proper. And then you will produce half-baked personalities. Who can only chastise others, who can only speak others, but they cannot use everything properly in the right combination in Krishna's service. So this is just one example of half knowledge.
అర్థజ్ఞాన గురించి నేను ఎందుకు చెప్పుకోవడం అంటే, ఎక్కువగా కృష్ణ చైతన్య ఉద్యమంలో అర్థజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పెడుతూ ఉంటారు కనుక అది చూడడం జరుగుతుంది కనుక నేను ఎక్కువ చెప్తున్నాను దీని గురించి. ఈ అర్థజ్ఞానం ఇంకో ఉదాహరణ కూడా మనం చూడొచ్చు. కొద్దిమంది ఉంటారు వాళ్ళ యజమాని దగ్గర నుంచి ఎలా మందలించాలి అనేటువంటిది నేర్చుకుని ఉంటారు, ఎలా ప్రోత్సహించాలి అనేటువంటిది వాళ్ళు నేర్చుకున్నారు, లేదు ఎలా ప్రోత్సహించాలి అనేది నేర్చుకుని ఉంటారు, ఎలా మందలించాలి అనేది నేర్చుకుని ఉన్నారు, లేదా ఇంకో విధంగా యాజమాన్యం దగ్గర నుంచి ప్రోత్సాహం ఎట్లా తీసుకోవాలో తెలుసుంటుంది, యాజమాన్యం నుంచి మందలింపులు ఎట్లా తీసుకోవాలో తెలుసుండదు. ఇవంతా కూడా ఏం చేస్తాయనంటే చివరికి ఒక సరైన అవగాహన అతనికి కలిగించక అర్థజ్ఞానంతో అతను ఉంచుతాయన్నమాట. అన్ని విధాల ప్రోత్సాహం, మందలింపు, ప్రశంస ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం అనేటువంటిది అతను నేర్చుకోవాలి. అది అనుమగ్నులైన భక్తుడు చేయగలుగుతాడు. అందుకనే మనం మృదంగం చూస్తాం అనుకోండి, పెద్ద వైపు ఏమో గురువు, చిన్న వైపు లఘు అనమాట. గురువు ఒక శబ్దం వస్తుంది, లఘు ఒక శబ్దం వస్తుంది. గురువు అయితే బొమ్ బొమ్ అని వస్తుంది, లఘు అయితే టక 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 అని వస్తుంది. ఈ బొమ్మలు ఏంటంటే తిట్లు అనమాట మనకి. ఆ టకటకలేనంటే ప్రోత్సాహం, మనం ఉత్సాహం, ప్రశంస ఇవన్నీ కూడా రెండు ఒకే విధంగా ఒకేసారి చేసిన వాళ్ళు. కొద్దిమందికి బొమ్మలే తెలుసు, ఆ ప్రోత్సాహం తెలియదు. కొద్దిమందికి ఊరికినే ప్రోత్సహించడం తెలుసు అనమాట, సరిదిద్దడం తెలియదు తప్పులు. కానీ రెండు కూడా అనుభవజ్ఞ మృదంగం తెలిసిన వ్యక్తి రెండు ఏకకాలంలో చక్కగా సామరస్యంగా కొట్టగలుగుతాడు. అది అతనికి బాగా వచ్చింటుంది అనమాట. మళ్ళీ తబల అంటే అది వేరు, అది మృదంగా మధ్యలో ఇరిగిపోయినట్టు లెక్క. అది దానికి దీనికి సంబంధం ఉండదు. బయట బాహ్యంగా సంబంధం ఉన్నట్టు కనిపించినా లోపల అంతర సంబంధం ఉండదు. అదే మృదంగం అయితే గురువులకు రెండు శబ్దాలు లోపల సంబంధం ఉంటుంది, బయట సంబంధం ఉంటుంది. అట్లా అనుభవజ్ఞుడైనటువంటి భక్తుడు, నిపుణత కలిగిన భక్తుడు ఈ ప్రోత్సాహం అంటే, ఉత్సాహం ఇవ్వడం అంటే, మందలించడం అంటే, సరిదిద్దడం అంటే, ఇవన్నీ కూడా సామరస్యతో ఒకదానికొకటి కలిసి చేయగలిగేటట్లుంటాడు. ఆ విధంగా చేసినప్పుడు పూర్తి అవగాహన చెప్పవచ్చు. అది లేనప్పుడంతా కూడా అర్థజ్ఞానమే అవుతుంది.
సో డిసైపుల్స్ డ్యూటీ ఈస్ టు లర్న్ ఎవ్రీథింగ్ ది స్పిరిచువల్ మాస్టర్ ఇస్ టీచింగ్, నాట్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. లైక్ ద వెటరినేరియన్, యు నో ద ఎగ్జాంపుల్ ఆఫ్ వెటరినేరియన్. లాస్ట్ టైం ఐ థింక్ ఐ స్పోక్ ఆన్ దిస్. There was one veterinarian, he was expert in treating animals. Any animal, he was very good treating. One time one horse came, one race horse, beautiful horse came. And it was in severe pain, the throat was paining like anything. He could not even open his mouth like this, it was severe. Severe swelling was there. So a veterinarian, he opened the horse's mouth and he looked in and he said, all right, he asked his assistant, give me one hammer. So he took one hammer and started hitting quite hard on the sides of the neck of the horse, and within 4 or 5 minutes the horse was perfectly all right and was running beautifully, winning races, everything. So now this assistant thought, I've been working with this veterinarian for so long, now I think I've got the idea. I'll open my own clinic. So he opened his own clinic. So because he was trained under the apprenticeship of, you know, expert veterinarian, so everybody was coming. And he was charging half the price, and the original man, original veterinarian, specialist, he was charging double price, he was charging half price. So all the people were bringing the animals to him. This is the danger of pricing your value down. You should not minimize the training value. The people will come to you if you minimize the training value. Very quickly they will come. So a lot of people came.
They brought their horses, camels, elephants, and this veterinarian, you know, whatever animal came, he looked in its mouth and banged on the side with a hammer. And many animals were dying like this. Newspapers were reporting, you know, today one horse died, camel died, elephant died. Mice died, everything. So, the original veterinarian, he read in the newspaper all these dying animals. He compassionately came and said, "My dear fellow, you were my assistant for so long. I taught you so many things. But you are only killing animals. All these things are coming in the newspaper. And you are also charging less money. People are coming to you. What is the matter?" He said, "I learnt only from you. Whatever animal comes, this is the treatment." He showed the hammer. "I just hammer it on the neck. Some of them die. What to do?" So he said, "My dear sir, that horse has swallowed one watermelon. And the watermelon was stuck in the throat of the horse. And by hitting it, I pushed it in. Therefore, don't copy like this." This is an example of half knowledge. When you learn things 20%, 30%, 50%, 80%, 90%, 99%, still it is not complete. Suppose you are a surgeon. You know everything except to finally stitch the wound. So you start speaking the philosophy of Bhagavad Gita, anartha nivritti, this, that, but you don't know how to soothe the heart of the person. His heart is burning after hearing all the anartha nivritti, this, that. You don't know how to soothe it. That it's all right, anarthas will go away. Just practice Krishna consciousness. Don't be anartha conscious. You don't know how to do that. So simply heavy philosophy with other people, this, that, it will not help. You must combine the philosophical presentation with deep qualities of a Vaishnava. If you only understand the philosophy but don't have the deep qualities of a Vaishnava, you are actually hurting the spiritual master. So, these are all examples of how half-knowledge can do damage to the spiritual master. Instead of actually serving him, you can do disservice.
Ajyatma Guru Manu Kiyan Chaptado, ఆ బోధనలే మనం యథాతథంగా తీసుకుని వాటిని పాటించడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఇందులో మనకి సొంత జ్ఞానం ఉపయోగించి ఆయన చెప్పిన సూచనల్ని సొంత జ్ఞానంతో మిళితం చేసేప్పుడు కూడా మనం పనులు చేయకూడదు. దానికి ఈ పశువుల వైద్యానికి ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన దగ్గరికి ఒకసారి గుర్రాన్ని తీసుకొచ్చారు, దాని గొంతు వాచిపోయిందని తీసుకొస్తే అది చాలా కష్టంగా ఉందన్నమాట. అది గొంతు తెరిచి మాట్లాడడానికి దానికి చాలా కష్టంగా ఉంది. దాన్ని చూశారు ఆ వైద్యుడు, చూసి అర్థం చేసుకుని ఒక సుత్తు తీసుకొచ్చి ఆ గొంతు కింద ఈ గవదల ప్రాంతంలో గట్టిగా కొట్టాడు అనమాట. కొడితే కాసేపటికి 4 నిమిషాల్లో ఆ వాపు తగ్గిపోయింది. గుర్రం మళ్ళీ సరదాగా గుర్ర పందెంలోకి, పరుగు పందెంలోకి వెళ్లిపోయింది అనమాట. అక్కడ వైద్యం దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, అతను సహచరుడు. అతను చూశాడు, చూసి ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను, మనమే కొత్తగా ఇంకొక ఆసుపత్రి పెట్టుకుంటే పశువుల ఆసుపత్రి సరిపోతుందని చెప్పి అది ఏం చేశాడు, వెళ్లిపోయి కొత్తది పెట్టుకున్నాడు. ఇతను మంచి అనుభవజ్ఞుడైనటువంటి వైద్యం దగ్గర సహాయకుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఈయన దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఇతను ధనం కూడాను సగం తగ్గించేశాడనమాట. శిక్షణ విలువను ఎప్పుడు కూడా ఇట్లా తగ్గించకూడదు. తగ్గిస్తే ఏమవుతుందంటే అందరూ ఆయన దగ్గర, అసలు ఆయన దగ్గర వదిలేసి నీ దగ్గరకు వస్తుంటారు. అందుకే మనం తీసుకున్న శిక్షణ విలువ ఎప్పుడు తగ్గించకూడదు. వాళ్ళంతా ఈయన దగ్గరకు వస్తున్నారు, ఈయన దగ్గరకు వస్తున్నారు. కానీ ఈయనకి తెలిసిన విద్య ఒకే ఒకటి, సుత్తి విద్య అనమాట. వచ్చిన నెలలో పట్టుకుని సుత్తితో కొడుతూ ఉండడమే. అది కొన్ని చేస్తాయి, కొన్ని బాగుంటే బ్రతికి బయటపడతాయి. రోజు దినపత్రికలు వస్తుంది అనమాట, ఈ రోజు గురువుని చచ్చింది, ఒంటి చచ్చింది, ఏనుగు చచ్చింది, దేన్ని వదలలేదు అతను, చిట్టెలకు చచ్చింది. ఇట్లా ఈయన చూశాడు వైద్యుడు, ఏంటి రోజు ఇట్లా వస్తుంది పత్రికల్లో అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, నాయన నా దగ్గర కదా నువ్వు నేర్చుకునేది అంతా కూడా, అన్ని నీకు నేర్పాను కదా, ఎందుకు ఈ విధంగా నువ్వు వీటిని చంపుతున్నావు అని చెప్పేసానంటే, మీ దగ్గర నేర్చుకున్నదే నాకు తెలిసిన ఒకటే విద్య, సుత్తి విద్య. వచ్చిన వాళ్ళందరికీ అదే ప్రయోగిస్తున్నాను, కొన్ని చేస్తున్నాయి కొన్ని బతుకుతున్నాయి, నన్నేం చేయమంటారు. ఒరే అప్పుడు ఆ సమయంలో గుర్రం అది పుచ్చకాయ వింగి అది గొంతులు ఇరుక్కుపోతే ఆ సుత్తి తీసుకుందాన్ని కొట్టి లోపలికి పంపించాను, అన్నిటికీ అదే విద్య అంటే ఎట్లా అని చెప్పేసి మందలించాను. సగం జ్ఞానం అంటే ఇట్లుంటుంది అనమాట. మనం సరిజ్ఞానం పెట్టుకున్నాం అనుకోండి, ఈ శృతివిధిలాగా మనం ఉపయోగించి ఏం చేస్తామంటే వాస్తవంగా హాని చేస్తాం మనం. అట్లా కాకుండా మనం పూర్ణ అవగాహన కానీ కలిగి ఉన్నట్లయితే అప్పుడు నిజంగా పాటించినట్లు 20%, 30%, 50%, 80%, 99% తెలుసుకుని 1% మిగిలిపోతుంది అనమాట. ఆ 1% మిగిలిపోతే కూడాను నిజమైనటువంటి సేవ మనం చేసినట్లు అవదు అనమాట. అందుకనే పూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి, లేకపోతే గురువుకి అపకీర్తి, గురువుకి అది అగౌరవపరిచినట్లు అవుతుంది. పూర్ణ జ్ఞానం మనం కలిగి ఉంటేనే అప్పుడు సాధ్యపడుతుంది. అలా కాకుండా మనం అందుకే చూడండి, తత్వం అని అంటే మనం ఎట్లా చెప్తాము, తత్వం అంటే మనం ఏ విధంగా అంటే ప్రచారం చేస్తామని అంటే మనం చేసిన వైద్యానికి అవతల వ్యక్తికి తగ్గాలి, మనం చేసిన ప్రచారానికి అనర్థ నివృత్తి అది ఇది అని చెప్పేసి మనం మొత్తం ప్రచారం చేస్తాం. భగవద్గీత నుంచి మన ప్రచారం అయ్యేసరికి కూడా అనర్థాలతో మండిపడుతున్నాడు అనుకోండి, మనం ఏంటి మనం చేసిన ప్రచారం, అతని అనర్థాలను ఇంకా రగిల్చాం. అతనికి సరైన అనర్థాలు ఉంటే అందులో తగ్గిపోతాయి, నిదానంగా దాని గురించి భయపడకు, అనర్థ చైతన్యం వదిలేసేసి కృష్ణ చైతన్యంలోకి రా అని చెప్పి చెప్పడం పోయి నీలో ఆనర్థం ఉంది ఈ అనర్థం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి తత్వం పక్కాగా తత్వమే చెప్తూ దానిలో వైష్ణవ లక్షణాలు జోడించి చెప్పకపోతే ఆ వ్యక్తి తీసుకోలేడు అనమాట. అందుకే తత్వం చెప్పేటప్పుడు దాంతోపాటు వైష్ణవ లక్షణాలన్నీ కూడా మిళితం చేసి మనం చెప్తే అప్పుడు అతను దాన్ని తీసుకోగలుగుతాడు, దాన్ని అతను ఆచరించగలుగుతాడు. ఇవంతా కూడా సగం జ్ఞానం అర్ధ జ్ఞానం కలిగి ఉంటే వచ్చేటువంటి విపత్తులన్నీ మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు.
So full knowledge means realized knowledge. We should realize whatever the spiritual master is teaching, and we should act within the order of the spiritual master. If you act outside the spiritual master's order, you may be operating with half knowledge. Suppose he has taught you first chapter of Bhagavad Gita and you have understood it and you present it as per the teachings of the spiritual master with humility, then you can go on speaking first chapter. In every place you go, you speak first chapter Bhagavad Gita. Don't speak second chapter, third chapter, fourth chapter, tenth chapter. Just speak first chapter Bhagavad Gita. Then you are acting within the order of the spiritual master. Of course, you still don't have the full picture, so you should not say, I am an expert spiritual master now, I know everything. You should say, my Guru Maharaj has allowed me only to speak on first chapter Bhagavad Gita. So I am speaking on first chapter Bhagavad Gita. Then you will not be acting outside the order of the spiritual master, and you can do good for others. In other words, just like a medical doctor cannot, even though he may have learned some surgeries, till the college certifies that you are now a certified doctor, you cannot touch any patient. You can be with another experienced doctor and assist him, but you cannot touch a patient. In the same way, till the spiritual master has given you specific directions, according to that directions you have to preach or assist others or whatever you have to do, within that you have to do. This is very important. You know, otherwise everybody is thinking he is a great preacher and he thinks I can now conquer the whole world. Whole world is open. He reads some sentence from Prabhupada, we should take over the whole world. And then he thinks it's referring to me. Prabhupada is telling me I should conquer the whole world. All these gurus have not done anything, now I am going to do it. Nobody is following Prabhupada's instruction, I am going to follow this instruction. Just such a simple thing they are not doing. So therefore we need guru. Even if you study Shastra, even if you, like this afternoon we discussed, without the help of Guru, you will not know to what extent you can render service. Even in ordinary language, ordinary worldly things, to be an engineer, you can only do the services for which you are trained. Suppose I am not trained to design a rocket, I am trained to design one dabba. Just because I shape it in the form of a rocket, I cannot fly it, na? It will create a lot of problems. So even in day-to-day things, you can only operate within the extent of training that you have received. Then how it is possible that in
pure love of God, which is such an intricate science, which even great acharyas are not fully able to explain. Even Madhvacharya is an acharya. He is not getting into the details of rasa and all these things. Then how an ordinary devotee, he can get into the details of those things and explain it. If you try it, it will cause opposite effect of what you are trying to do. It will not create a good effect.
అందుకనే మనము పూర్ణ జ్ఞానం కలిగి ఉండాలని చెప్పేది. సగం సగం జ్ఞానం కలిగి ఉండి 99 కలిగి ఉన్నా కూడా 1% లేకపోతే కష్టం అనమాట. అంటే శత్రుచికిత్స అంతా కూడా తెలుసుకుంటడం, తెలియకపోతే ఏమవుతుంది, ఇది కూడా అట్లా అవుతుంది. గురువు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఆయనకు ఆజ్ఞలకు లోబడి ఆయన ఎంత చెప్తే అంత మేరకే మనం పరిధిలో సేవ చేసుకోవాలి. ఆయన ఎంత పరిధిలో సేవ చేయమని చెప్తాడు అంతే చేయాలి. 1వ అధ్యాయం నువ్వు బోధించని చెప్పాడు గురువు. ఎక్కడికి వెళ్ళినా 1వ అధ్యాయం చెప్తే చాలు మనం. 2 అధ్యాయాలు నాకు తెలుసు, నేను చెప్పాలని ప్రయత్నం చేయకూడదు. వినయంతో నా గురువు గారు నాకు 1వ అధ్యాయం చెప్పమన్నారు, నేను ఎప్పుడు 1వ అధ్యాయం ప్రచారం చేస్తాను. అంటే తెలుసున్నా గానీ మనం చెప్పడానికి లేదనమాట. అంటే తెలుసుండడం అంటే ఆయనక అనుమతితో మనం చెప్పేదే నిజంగా తెలుసుండడం. అంటే మనం ఉదాహరణకు చూస్తుంటాము, శిక్షణ పొందిన వైద్యులు ఉంటారు, వాళ్ళు వాళ్ళకి శస్త్రచికిత్స చేయడము, రకరకాల రోగాలకి మందులు ఇవ్వడం ఇవన్నీ తెలిసే ఉంటుంది. తెలిస్తే కూడాను వాళ్లకు నువ్వు బయటికి వెళ్లి ఆ విధంగా శస్త్రచికిత్స చేయొచ్చు అనేటువంటి అనుమతి వాళ్ళకి యజమాని, అంటే వాళ్ళకి పెద్ద వైద్యుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళ యజమాని, ఆయన ఇచ్చిందాక ఈయన చేయడు. ఈయనకు ఒక వైద్యుడి దగ్గర ఉండి సహాయం చేసుకుంటూ ఉంటాడే తప్పితే ఇతనే వ్యక్తిగతంగా పోయి ఎక్కడ కూడాను కొత్తగా ప్రారంభించి ఏ వైద్యము చేయడనమాట. అతని అనుమతి దొరికితే చేస్తాడు. ఈ రకంగా మనం కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం నిజంగా గురువుకి ఆజ్ఞలకి లోబడి ఉన్నట్లు. అలా కాకుండా మనం ఏదో నన్ను అందరూ పెద్ద ప్రచారకుడు అంటున్నాడు, నేను ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరించేస్తాను, ఎక్కడ చదువుంటాడు అటువంటి వ్యక్తి, ప్రభుపాద వారు చెప్పారు మనం ఈ ప్రపంచాన్ని అంతా కూడా కృష్ణ చైతన్యం జయించాలని. చూడు, ప్రభుపాద చెప్పారు నా కోసమే చెప్పింది, ఇది నా గురించి చెప్పింది, నేనే ఆ పని చేయగలిగేది. చాలా మంది గురువు ఉన్నారు వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు చేయలేకపోయారు నేను చేస్తాను, ఇంత సులభమైనటువంటి పని వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు సరిగ్గా సూచనలు పాటించలేదు, ఆ పని నేను చేస్తాను అని చెప్పి మనం ముందుకెళ్ళామనుకోండి, అది ఎక్కడ కూడా కుదరదు అనమాట. మనకి ఎంతవరకైతే పరిమితిస్తారో అంతవరకు మనం చేయగలుగుతాం. ఉదాహరణకి ఇంజనీరింగ్ చేసిన వ్యక్తికి ఎక్కడో రాకెట్లు నిర్మాణం చేయగలిగిన వ్యక్తి వేరు, నాకు డబ్బా నిర్మాణం చేయడం నేర్పించారు నాకున్నటువంటి ఉపాధ్యాయులు. నేను ఆ డబ్బాలని నిర్మాణంతో ఒక రాకెట్ని తయారు చేసి నేను ఎగరదామని చూస్తే అది హాని కలుగుతుంది, తప్పితే దానిలో మేలు జరుగుతుంది అనమాట. మనకి ఏదైతే పరిమితి గురువులు ఇచ్చి ఉంటారో ఆ పరిమితిలోనే మనం ప్రవర్తించాలి, తప్పితే దానికి మించి మనం పోయేదానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నించకూడదు. ఇది అలా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో దాన్ని ఏమంటామో సగం జ్ఞానంతో మనము ఉంటున్నాము అని చెప్పేసి అర్థం. పూర్ణ జ్ఞానం మనకి ఏం పరిమితి ఇచ్చారో దాని ప్రకారం మనం ముందుకెళ్లడం అంతే.
సో వీఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ ది స్పిరిచువల్ మాస్టర్, దట్ ఈస్ ది రియల్ సర్వీస్. అండ్ వన్ ఆఫ్ ది కంపోనెంట్స్ ఆఫ్ దట్ ప్లీజింగ్ ది స్పిరిచువల్ మాస్టర్ ఈస్ టు ఇంక్రీసింగ్లీ ఫీల్ ద గ్లోరీస్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఇన్ అవర్ హార్ట్. ఏబిజాస్కు శుక్త్రభువన, let the glories of the spiritual master spread throughout the 3 worlds except my heart. It has to begin with our heart. If in our heart the glories of the spiritual master is not properly situated, we cannot really spread that glory. The way the glory of the spiritual master is spread throughout the world is when our behavior and consciousness are according to his teachings. Such a person, when he moves around in the society, everybody will know that here's a person who is living according to the teachings of Bhagavad Gita. This is a symptom of a grateful person, that let my behavior reflect that state of knowledge which my spiritual masters offer to me. Let my conduct and dealings with others, my thoughts, my speech, all of this, let it reflect always the teachings of my spiritual master. One who lives like this, he is fully grateful to the spiritual master. Otherwise, our gratitude will be theoretical, won't be practical.
మనం గురువు యొక్క అవధిలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం నిజంగా లోకానికి ఏదైనా మంచి చేయగలుగుతాం. ఇప్పుడు ఇంతకుముందు ఉదాహరణ మనం చెప్పుకున్నట్లు సామాన్యమైనటువంటి విషయాలకే ఎంతవరకైతే మనం నేర్చుకుంటామో అంతకు మించి మనం చెప్పలేము. అటువంటిది భక్తి అయినటువంటిది చాలా సునిశ్చితమైన సూక్ష్మమైనటువంటి విజ్ఞానం ఇది. దీనిలో మనం మనకు మించిన విషయాలు చెప్పలేమన్నమాట. మధ్వాచార్యులు గొప్ప గొప్ప ఆచార్యులు కూడా రాసులు గురించి వాళ్ళు మాట్లాడలేదు. దాని గురించి నేనేదో చెప్తాను, నేనేదో మాట్లాడతాను అని అంటే అది నిజంగా చాలా చేతగానితనం ఉంది. ఇదే అర్థ జ్ఞానం అని అంటే ఇటువంటి అర్థజ్ఞానం లేకుండా మనం ఏం చేయాలంటే గురువు పట్ల పూర్తి శరణాగతితో ఆయన కీర్తించడానికి ప్రయత్నించాలి. అందుకనే ఏవైస్ గుషు త్రిభువన ముల్లోకాల్లో కూడా నా యొక్క గురువు కీర్తనలు వైభవాలు నేను కీర్తిస్తాను, నా హృదయంలో మాత్రం లేదు. అట్లా కాదు, గురువు యొక్క కీర్తనలు ముందు నీ హృదయం నుంచి ప్రారంభం కావాలి. నీ హృదయం నుంచి ప్రారంభం అవుతామంటే అర్థం ఏంటంటే నీ యొక్క ప్రవర్తన, నీ నడవడిక ఎలా ఉండాలి అంటే నీకు గురువు కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. నీవెక్కడ కదిలినా గాని నీవు మాట్లాడేటువంటి తీరు అవంతా కూడా ఇగో ఈ వ్యక్తుడు భగవద్గీత ప్రకారంగా నడుచుకుంటున్నాడు, ఇతనికి నడవడిక ఇలా ఉంది అని చెప్పేసి అందరూ నీకు గురువు కీర్తిని పెరిగేటట్లుగా వాళ్ళు మెచ్చుకున్నట్లు నువ్వు ప్రవర్తించాలి. దానికోసమనే కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయితే ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తాడు, నా మాటలు, నా చేతలు, నా ఆలోచనలు వీటన్నింటి వల్ల గురువు యొక్క పేరు, గురువు యొక్క కీర్తి, గురువు నాకు ఇచ్చిన జ్ఞానము అన్ని చోట్ల కూడా ప్రచారం కావాలని చెప్పి భావిస్తాడు. అది నిజమైనటువంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తి చేసేటువంటి పని.
We cannot please Guru and Krishna by any material qualities. It's not possible. Manye dhanapa jana rupata pashu darjus teja prabhava balaporusha buddhi yoga naradhanaya bhavanti parasya pungsho bhakta bhaktyatu dosha bhagavan gajayutupaya. One cannot please God by, according to Prahlada Maharaj, dhana abhijana. ధన అభిజన మాన తప శ్రుత ఔజస ఎనీ ఆఫ్ దీస్ మెటీరియల్ క్వాలిటీస్ విల్ నెవర్ ప్లీజ్ గాడ్. యూ కెన్ ఓన్లీ బి ఆర్ గ్రేట్ ఆరేటర్షిప్ ఆర్ ఆర్టిస్టిక్ వర్క్, నథింగ్ విల్ ప్లీజ్ కృష్ణ. ఆర్ ఫిలాసాఫికల్ ఎక్స్పర్టీస్, నథింగ్ విల్ ప్లీజ్ కృష్ణ. కిం తోష్టం హరి రుగ్ర జాతే. How can I please the Supreme Lord with my being born in a demoniac family, Ugra Jati? So I cannot please the Supreme Lord. The only way I can please Him is by genuine humility. When I feel I don't deserve anything, all these gifts have come to me causelessly and I should continue to use them feelingly in Krishna's service, only then I can please Krishna. Even Gajendra, the example he gives is Gajayutthapaya. Gajendra, he was in the water fighting with the crocodile for 1,000 years. Krishna didn't come. So it was not the strength of the crocodile that was impressing Krishna. It wasn't his, you know, position in the water or anything like that. It was when he called out humbly, in a grateful way, to Krishna, then immediately Krishna came and saved him. Draupadi, she was saved by Krishna when she had that humble attitude. My dear Govinda, please save me. So, unless we develop spiritual qualities, Krishna himself says what is pleasing to him in Bhagavad Gita. Adveshta sarvabhutanam, like that. So, maitra karuna yavacha. Unless one develops these Vaishnava qualities, in all circumstances acts with those Vaishnava qualities, one cannot actually please Krishna. Fully. You can please Him, but not fully. The more you develop the Vaishnava qualities in all circumstances, act with Vaishnava qualities, that is more important than being technically correct. Sometimes we are worried about technical correctness more than spiritual correctness. And Krishna is actually pleased by, somebody may not be the best of kirtan leaders, but if he sings in a devotional way, that is more pleasing to Krishna than someone who is technically perfect. The ragas are just right. The morning raga at the morning time, and the evening raga in the evening time, the afternoon raga in the afternoon time, the mridanga accompaniments are nice, everything is perfect. But the devotional calling is not there. Krishna is not pleased. But someone simply chants Hare Krishna without even instruments, just claps his hand or even doesn't know how to clap his hands, but devotionally calls out, Krishna is very pleased. So in other words, the best way to please the spiritual master and thus render service to him in an ongoing way is to develop that humble mode of service
And that humble mode of service, one of the services that we should render to the spiritual master is to not want to take another birth in this world. For service to Krishna, okay, but not for enjoyment. So this will please the spiritual master very much. When he sees that someone is determined to go back to Godhead, he's very much happy.
మనము కృతజ్ఞత అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా గురువు యొక్క కీర్తనలో బాగా పెరగాలి అనేటువంటి భావనతో ఉంటే నిజమైన కృతజ్ఞత. అంతేగాని నేను ఆ రకమైనటువంటి భావనలో ఆలోచించకుండా ఊరికి గురువు కృతజ్ఞత కలిగి ఉన్నానని చెప్తే కపటం అవుతున్నది. అందుకని మనము గురువు దగ్గర మనం ఎప్పుడైతే ఈ రకమైన కృతజ్ఞత భావం కలిగి ఉంటామో అప్పుడు నిజమైనటువంటి ఆ భగవంతుని సంతృప్తి పరచడం మనకు అర్థమవుతుంది. భౌతికమైన లక్షణాలతో ఎప్పుడు మనం గురుకృష్ణ సంతృప్తి పరచలేం. అదే ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారు, ధనంతోని అభిజనంతోని తపస్సని సుతని ఇటువంటి వాటన్నింటి చేత మనము భగవంతుని సంతృప్తి పరచలేం. ప్రహ్లాద్ మహారాజు అందుకు వినయంగా ఏమంటున్నాడంటే, రాక్షస కుటుంబంలో పుట్టినటువంటి అధముడు నేను భగవంతుని ఎట్లా సంతృప్తి పరచగలను నా ప్రార్థనలతో అని అంటున్నాడు. ఆ వినయపూర్వకమైన భావన ఎప్పుడైతే వస్తుందో ఆ భావన చేత భగవంతుని సంతృప్తి చెందుతున్నాడు. దానివల్ల భగవంతుడు ఆయన ప్రార్థన తీసుకుని స్వీకరిస్తున్నాడు. ఇట్లానే మనం ఇంకొక ఉదాహరణ కూడా చూస్తే, గజేంద్రుడు కూడా 1000 సంవత్సరాలు మొసలతో ఆ నీటిలో పోరాడాడు, భగవంతుడు మాత్రం రాలేదు. మొసలు యొక్క బలాన్ని చూసి ఆయన అక్కడికి రాలేదు, లేకపోతే ఏనుగు యొక్క దీనస్థితి నీటిలో చూసి రాలేదు. ఎప్పుడైతే ఆ గజేంద్రుడు దీనస్థితిలో భగవంతుని ప్రార్థించాడో అప్పుడు కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు వచ్చాడు అనమాట. ద్రౌపది విషయంలో అంతే, ఆమె ఎంత కృతజ్ఞత భావంతో గోవింద అని చెప్పి ఎప్పుడైతే పిలిచిందో అప్పుడు భగవంతుడు వచ్చి రక్షించాడు. ఇట్లా భగవంతుని మనసు కోరుకునేది ఏమనంటే, ఆ కృతజ్ఞతాభావం అనేటువంటిది, వినయభావం అనేటువంటిది, ఆ లక్షణాలు ప్రదర్శించమని కోరుతున్నాడు. అదృష్ట కరుణయోచ అనేటువంటి ఈ శ్లోకాలు మనం చూసినట్లయితే భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఈ లక్షణాలు నాకు చాలా ఇష్టం. ఈ లక్షణాలు మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో అప్పుడు నిజంగా గురువు గాని కృష్ణుడు గాని మన పట్ల సంతృప్తి చెందుతారు. అంతేగాని వ్యాకరణ దృష్టిలోనో తత్వం దృష్టిలోనో వాటి ఎక్కువగా మనము అవగాహన కలిగి ఉండి వాటిని రకరకాలుగా వివరిస్తూ చెప్తే దాని పట్ల కాదు భగవంతుడు సంతృప్తి చెందేది. మనలో వైష్ణవ లక్షణాలు పెంపొందించుకుంటే దాని పట్ల ఆయన సంతృప్తి చెందుతాడు. ఇప్పుడు అందుకనే భక్తితో మనకి చేయడం అనేటువంటిది తెలియాలి. చాలాసార్లు ఏమిటంటే మనము భక్తిపరమైన నిపుణతను వదిలేసి సాంకేతికపరమైన నిపుణతకి వెళ్ళిపోతాం అనమాట. ఉదయం పూట ఈ రాగం, మధ్యాహ్నం ఆ రాగం, సాయంకాలం ఆ రాగం పడాలి, మృదంగాలని ఇట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చేశాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడాను వాటిలో భక్తిపరమైన పిలుపు లేదు భగవంతుడికి అంటే, సరైన రాగం తాళం అన్నీ ఉన్నాయి కానీ భక్తిపరమైన పిలుపు లేదంటే భగవంతుడు దాని పట్ల సంతృప్తి చెందడు. కానీ ఏమీ లేకపోయినా ఊరికిన హరే కృష్ణ అంటూ కానీ చప్పట్లు కొట్టడం కూడా తెలియదు, కానీ భక్తితో కృష్ణుని మనం పిలిచామంటే భగవంతుడు ఎంతగానో సంతృప్తి చెందుతాడు. ఇవి మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనము భక్తితో భగవంతుని పిలవడం, భక్తితో భగవంతుని మనం కొలవడం తెలుసుకోవాలి. కానీ సాంకేతికపరమైనటువంటి ఆ నియమాలకు లేదా సాంకేతికపరమైనటువంటి కట్టుబాట్లకు, అక్షరాలు పదాలు ఇటువంటి వాటిలకు కాదు, వాటికన్నా మించి భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి.
Yesterday we discussed the principle of gratitude. Today we discuss how the essence of gratitude is to be grateful to the spiritual master for saving us from this material world. Because without that everything else is actually useless. And how to reciprocate with that extraordinary mercy that the spiritual master gives us. How to realize it and how to reciprocate with it. Life after life, till we reach perfection. Not complain, not, you know, think that I don't have enough. The mercy of the spiritual master is complete. Nothing is incomplete in it. Whatever is necessary for our service and advancement is packed into it. Because we don't look at it that way, therefore we find incompleteness. But it is actually complete. Everything is there in it. So, when we are grateful like this to the spiritual master, then we can be grateful to our teachers, our parents, our other living entities automatically. Everything falls into place without separate endeavor.
అందుకనే ఇక్కడ గురువుని కృష్ణ మనం సంతృప్తి పరిచే పద్ధతి ఏమిటంటే, చక్కగా వాళ్ళ పట్ల భక్తిపరమైనటువంటి కృతజ్ఞత భావమైనటువంటి అవగాహన కలిగి ఉండి తొందరగా మనం భగవద్ధం వెళ్ళాలని చెప్పి కోరుకోవడం, అది గురువుని ఎంతగానో సంతృప్తిపరుస్తుంది. ఇంకో జన్మ నేను తీసుకోకూడదని పట్టుదల మనం కలిగి ఉంటే కూడా దాని పట్ల గురువు ఎప్పుడు ఎంతో సంతోషించాడు. కృష్ణుడి యొక్క సేవ కోసం మళ్ళీ రావడం అంటే పర్వాలేదు, నా ఇంద్రియ భావం కోసం ఇంకో జన్మ నేను తీసుకోను అనే పట్టుదల, ఈ జన్మలోనే భగవద్ధం వెళ్ళిపోవాలని పట్టుదల, అది గురువుని కృష్ణుని పూర్తి స్థాయిలో సంతృప్తిపరుస్తుంది. అందుకని మనం చెప్పుకున్నాము నేనేమో కృతజ్ఞత అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ రోజు మనము ఆధ్యాత్మిక గురికి పూర్తిగా ఎట్లా మనం కృతజ్ఞులమై ఉంటాము అనేటువంటి చెప్పుకున్నాము. నిజంగా ఆధ్యాత్మిక గురికి మనం పూర్తిగా కృతజ్ఞత ఉండాలి, ఎందుకంటే బౌద్ధ జగత్తు నుంచి మనల్ని ఉద్ధరించి ఆయనే భగవద్ధామం చేరుస్తున్నాడు. మనకి ఏది తగ్గించలేదు, ఆయన భగవద్ధామం చేరుకోవడానికి అన్ని విధాలైన అవకాశాలు అన్ని విధాలైనటువంటి సదుపాయాలను మనకి ఇస్తున్నాడు. అయితే మనము నాకు సరిగా అది ఇవ్వలేదు, నాకు సరిగా ఇది ఇవ్వలేదు, ఇంకా నాకు అది పూర్తిగా దొరకలేదు అనేటువంటి అసంపూర్ణ భావన మనలో కృతజ్ఞత అనేటువంటిది లేకపోవడం వల్ల వస్తుంది. గురువు మనకు అన్ని విధాలు అన్ని సమకూర్చారు, వాటిని మనం ఉపయోగించుకుని ఆధ్యాత్మిక గురికి పూర్తి కృతజ్ఞత కలిగి ఉంటే అదే కృతజ్ఞత మన తల్లిదండ్రులపైన కావచ్చు, తోటి వారిపైన కావచ్చు, జీవులపైన కావచ్చు, అందరిపైన మనం చూపగలుగుతాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వి కెన్ ఆన్సర్ బిఫోర్ వి స్టాప్.
ఏమన్నా ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి.
As a pious person sees, even in the adverse circumstances, the hand of Krishna for decreasing the intensity of adversity and of bad karma, regrets for his misdeeds of bad karma which lead to this circumstance. And how to balance these two, I feel, doing just the one makes us lax and doing just the second leads to doership mentality. So there is an apparent paradox that the devotee is experiencing. If you see the hand of Krishna, that is decreasing the intensity of karma, then one may become lazy or laxed. And if you just see that I am getting the reactions from my misdeeds which has led to this circumstance, then I feel that I am the doer. How to resolve this apparent paradox?
ఇక్కడ ఒక రెండు పరస్పరం ఎదురేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏమిటంటే, కృష్ణ హస్తం నా కర్మలు తగ్గించడం వెనక కృష్ణుడి హస్తం ఉంది అని భావించామనుకోండి, సోమరితనం ఏర్పడుతుంది. అలా కాదు, నేను చేసినటువంటి కర్మలకు నేనే ఫలితం అనుభవిస్తున్నాను, నేను చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నాను అని చెప్పి భావిస్తే, నేను అనుభవిస్తున్నానంటే నేనే చేస్తున్నానని భావన వస్తుంది, కర్త అనేటువంటి భావన వస్తుంది. అక్కడేమో సోమరితనం భావన వస్తుంది. ఈ రెండింటినీ ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలి?
Carefully. We are one of the five factors in action. It is not that we have no role to play. The five factors are mentioned in the 18th chapter of Bhagavad Gita. The body, the senses, all kinds of endeavors, the individual soul and the super soul. These are the five factors in all actions. So, the individual soul plays a role in his karma, but he doesn't play the only role in his karma. So when you regret the consequences of your misdeeds, you are accepting your role in the creation of the karma. We are responsible for the misdeeds that we have done. So it's not doership mentality, it is accepting responsibility for the desires that led to those circumstances and actions. And at the same time, one of the factors in any action is the super soul also. So his role, as long as you're not a devotee, his role is simply to avoid whatever karmic situations you deserve. He doesn't interfere. He allows you to suffer whatever karmic. But if you become a devotee, Krishna, the super soul now, in the form of Bhagavan, Sri Krishna,
he minimizes your karma. So you should be grateful rather than becoming relaxed. You should be grateful that, you know, in spite of not acting properly, Krishna has very mercifully reduced my karma. And that doesn't mean that you have no responsibility towards the karma that you have accrued. So that is the balance of the two. That Krishna is being very merciful, therefore I should take it very seriously, the mercy that he is offering. And at the same time, I should not think that I have no role to play. It's all just karma happening by itself. I'm not the doer. When Krishna wants to chastise us for our bad deeds, he says, you are the doer. And when he wants to take away the credit that you are trying to take for the good things that are happening to you, he says, you're not the doer. Is it all right? Be able to ask the question. I can't answer all the questions, I'll just try one. Somebody who didn't ask earlier.
ఇక్కడ దీనికి సమాధానము స్వామృతానికిను కర్త అనే భావానికి సమతుల్యత ఎట్లా మనం అవగాహన చేసుకోవాలంటే కర్తగా మన బాధ్యత ఉంది. భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణ చెప్పినట్లుగా ఏదైనా సరే ఒక కర్మ ఉందంటే దానికి 5 కారణాలు ఉంటాయి. శరీరము, ఇంద్రియాలు, మనం చేసే ప్రయత్నాలు, ఆత్మ, పరమాత్మ. అంటే 5లో మనం కూడా ఒక పాత్ర ఉంది మనది. అంటే ఆ బాధ్యత మనకి ఉంది అనమాట. కాబట్టి నేను చేసిన తప్పుడు పనులన్నిటికీ నేనే ఫలితం అనుభవిస్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి అంటున్నామంటే దానికి అర్థము నేను కర్తనని భావించడం కాదు, కానీ అందులో 5లో మన పాత్రను మనం గుర్తించి బాధ్యత తీసుకుంటున్నాం అని అర్థం. ఎందుకంటే నా బాధ్యత కూడా ఉంది కదా 5లో, ఆ బాధ్యత నేను తీసుకున్నాను, నేను చేసిన పనులకి నేనే బాధ అనుభవిస్తున్నాను అని మన బాధ్యత మనం తీసుకుంటున్నట్లు లెక్క. ఇంకొకటి ముందు వాక్యం ఏంటంటే మనం కృష్ణుడు పరమాత్మకి 5లో మళ్ళీ పరమాత్మ కూడా ఉన్నాడు కదా, పరమాత్మ ఏం చేస్తాడనంటే అభక్తుని విషయంలో అయితే ఆయన వదిలేస్తాడంతే. ఆయన చేసిన కర్మలకు ఆ జీవుడు ఆ కర్మ ఫలితాలు అనుభవిస్తుంటాడు, పరమాత్మ వదిలేసి చూస్తూ ఉంటాడు అంతే. భక్తుల విషయంలో కదలిగా పరమాత్మ భగవంతుడైన శ్రీకృష్ణుడుగా ఈ జీవుడు చేసిన కర్మలన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తాడు అనమాట. ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడని చెప్పేసి నువ్వు స్వామృతనం స్వామృపూర్తిగా తయారవలసిన అవసరం లేదు. దానికి బదులు ఇంకెంతో కృతజ్ఞత నువ్వు చూపించుకోవచ్చు కృష్ణుడు పట్ల. కృష్ణుడు ఎంత దయామయుడు, నా కర్మలను తగ్గిస్తున్నాడు అని కృతజ్ఞత ప్రకటించు. కాబట్టి పై వాక్యంలోనేమో కృష్ణుడు ఎంతో దయనిస్తున్నాడు కాబట్టి ఈ దయకి నేను బాధ్యతగా ప్రవర్తించాలి, ఇంకొంచెం నేను తీవ్రంగా ఉండాలి, ఈ దయని తీవ్రంగా తీసుకోలేను. రెండో వాక్యంలో నీవు చేసేటువంటి తప్పులకు నేను బాధ్యతను భావిస్తున్నావు, కర్తనని భావిస్తున్నావు అంటే నీ యొక్క పాత్రని ఆ 5 పాత్రల్లో నీ పాత్ర నువ్వు గుర్తిస్తున్నావు, ఆ విధంగా నీ యొక్క బాధ్యతను గుర్తెరిగి నడుచుకుంటున్నావు అని చెప్పేసి అర్థం. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే ఎప్పుడైనా సరే నువ్వు చేసిన తప్పులకు నిన్ను బాధ్యతగా చూపించాలనుకున్నప్పుడు చూడు నువ్వు చేసిన పనులకు నీవే కర్త అని చెప్పి మనల్ని కర్తగా చూపిస్తాడు. మనం చేసిన మంచి పనులకు ఘనత ఉంటుంది కదా, ఆ ఘనతను మన నుంచి తీసేసుకోవాలనుకున్నప్పుడు కర్మలు నువ్వు చేసావు నువ్వు కర్తవని భావించొద్దు, నీ చేతిలో లేదు అదంతా కూడా అని చెప్పేసి మన నుంచి కర్తృత్వ భావన తీసేస్తాడు. అది కృష్ణుడి చేతిలో ఉంటుంది. ఈ రెండు విషయాలు ఇట్లా మనం అవగాహన చేసుకోవచ్చు.
Now I have some intention to unconditionally accept shelter of Guru that he is providing. I have so much ignorance which I also don't know. How can one come out of such state?
గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి భావన, నిబంధన రహితమైనటువంటి గురువు ఆశ్రయం తీసుకోవాలనే తీవ్రమైన ఉద్దేశాలు నాకున్నాయి. అయితే నేనెంత అజ్ఞానంలో ఉన్నాను అనంటే నాకు కూడా తెలీదు. నేను అటువంటి స్థాయికి ఎట్లా రాగలను? నిబంధన రహితంగా గురువు ఆశ్రయం తీసుకోవాలనే ఉద్దేశం ఉంది, ఆ స్థాయికి నేను ఎట్లా రాగలను? ఆ స్థాయికి వచ్చేటువంటి స్థితి నాకు లేదు, అజ్ఞానంతో ఉన్నాను ఇప్పుడు.
The spiritual master has emotional mercy and he empowers us. This is also mercy. He empowers us to accept his instructions. Remember I told you the tree comes over our head. We don't go under the tree. The tree comes over our head. So because he is an ocean of mercy, Sri Guru Karuna Sindhu, therefore he knows our ignorant position. Our eyes are blind, that we cannot really see the instructions even if he gives them. But there is empowerment in his speech by Krishna's design. His speech will enlighten us even if you are situated in ignorance. So, for whom will that happen?
For one who is submissive, one is eager to hear and render service. So, but even that has to be taught by the spiritual master. So it is mercy all the way. If he doesn't teach you these three things, you still don't know how to approach. Not only just mentions the words, I can tell you be submissive, I can tell you inquire, but I can also tell you render service. But I still don't know what it means. What does it mean to be submissive? I don't know. Because I'm completely devoid of spiritual qualities. So to understand what they are, that is also the mercy of the spiritual master. Just like a child, he doesn't understand anything. The starting point is zero. But the parents, by the mercy, they're empowered. Parents are empowered to communicate with the child even though he doesn't understand anything. Ordinary person will not be able to do. Parents are empowered. There may be hundreds of parents, but that parent only will be empowered. Not everybody will be empowered. This is Krishna's system. It is Krishna who is doing it through that particular instrument. That's all. So Krishna, because of the strong desire of the spiritual master to save us from the hot blazing sun of material existence, the forest fire. Therefore the spiritual master, he carries the rain cloud of mercy and showers it. And within that rain cloud of mercy, everything is there. How to understand what is submission? What is inquiry? What is service? How to be submissive? Not only you understand it, now how to manifest those things in your life? It's all by mercy only.
గురువు వచ్చి దయాసాగరుడు ఆయన ఏం చేస్తాడనంటే మనకు శక్తినిస్తాడనమాట. ఏమిటి శక్తినిస్తాడంటే ఆయన సూచనలను పాటించే విధంగా మనకు శక్తినిస్తాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్న ఉదాహరణ, గురువు ఏం చేస్తాడంటే ఆయన యొక్క నీడను మనం ఎండలో నిలబడింటే కూడా మనకు ఆయనకు నీడను పొడిగించి మనకి నీడను అందిస్తాడు. అట్లా మనం ఆయన సూచనలు పాటించే విధంగా ఆయన మనకు శక్తినిస్తాడు. ఎవరికి ఎవరైతే విధేయత, సేవాభావము, పరిప్రశ్న భావం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఆయన దాన్ని ఇస్తాడనమాట. మరి అవంటే ఏమిటి? అవి నీకు ఎక్కడి నుంచి వస్తే? గురువు లేకుండా వస్తాయి అవన్నీ. అవి కూడా గురువు దయతో రావాలి. ఇట్లా చెప్పుకుంటే ప్రతిది గురువుకి దయవలు రావాల్సిందే. తల్లిదండ్రులు బిడ్డని చిన్నప్పుడు అతనికి ఏమి తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రము ఆ బిడ్డతో ఏ విధంగా ప్రతిస్పందించాలనేటువంటిది వాళ్ళ శక్తిని పొంది ఉంటారు. ఇంక వందలాది మంది మనుషులు ఉండొచ్చు, వందలాది మంది తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. ఆ ప్రత్యేక తల్లిదండ్రులు మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి బిడ్డతో వాళ్ళు ప్రతిస్పందించగలుగుతారు, బిడ్డకి ఏమి తెలియకపోయినప్పటికీ. ఇది కృష్ణుడు చేసినటువంటి ఏర్పాటు. అట్లా కృష్ణుడు మనకి ఆధ్యాత్మిక గురువు విషయంలో ఏం చేస్తున్నాడు అనంటే, ఆధ్యాత్మిక గురువు తీవ్రంగా కోరుకుంటున్నాడు ఏమని, సంసార దావాగ్యంగా బడి కాలిపోతున్నటువంటి జీవుని ఏదో ఒక విధంగా నేను ఉద్ధరించాలి అని చెప్పేసి దానికోసం ఆయన దయా అనేటువంటి మేఘాన్ని తీసుకొచ్చి మన మీద కురిపిస్తున్నాడు. ఆ దయా అనే మేఘంలో సర్వం ఉందన్నమాట. అందులోనే విధేయత ఉంది, అందులోనే పరిప్రశ్న భావం ఉంది, అందులోనే సేవభావం ఉంది, అందులోనే విధేయతకి ఎలా ఉండాలి నేను చెప్తాను నీకు. విధేయతగా ఉండు, సేవభావం కలిగి ఉండండి, ఎలా ఉండాలి, ఆ లక్షణాలు ఎలా ప్రదర్శించాలి, అది కూడా గురువు మనకు నేర్పిస్తాడు. అలా ఉండేటట్లు గురువు మనకు చేస్తాడు. సర్వం కూడా గురువు అనేటువంటి దయా మేఘంలోనే సర్వం కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి.
లాస్ట్ క్వశ్చన్ ఐల్ ఆన్సర్ బ్రీఫ్లీ. If you so desire, would you throw some light on how gratitude is presented in the 26 qualities given by Lord Chaitanya? Or in Bhagavad Gita chapter 12, text 13 to 20 verses. We don't find gratitude explicitly mentioned there because it's foundation. Foundation you don't see, it's there. Krishna Ekasharana. That includes gratitude. Out of gratitude you take full shelter of Krishna. Similarly, the last verse of Bhagavad Gita, chapter 12, text 20, that also speaks about always taking shelter of Krishna. Those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making me the supreme goal, are very, very dear to me. Without gratitude, how can you do it?
అందుకనే ఈ ప్రశ్న ఏమంటే, వైష్ణవ లక్షణాలు మహాప్రభు చెప్పి నెరవేరున్నాయి, ఆ తర్వాత కృష్ణుడు కూడా జ్ఞాన యొక్క అంశాల గురించి చెప్తున్నప్పుడు భగవద్గీతలో ఒక 20 అంశాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ వీటిలో కృతజ్ఞత అనుభవం మనకి ఆ మాటే కనపడలేదంటే కనపడదు, పునాది కదా కనపడదు. లోపల ఉంటుంది అన్నమాట.
కానీ ఎందుకంటే ఉంది వైష్ణవ లక్షణాల్లో ఉంది. ఎట్లా ఉందంటే కృష్ణకి శరణ అనేటువంటి మాటలో ఉంది. పూర్తిగా కృష్ణుడి పట్ల కృతజ్ఞత భావం లేదే నీ కృష్ణుడికి శరణాగతి అనేటువంటి భావం నీకు రాదు. ఇంకా భగవతిలో కూడా ఉంది. ఇక్కడ 12వ 20వ శ్లోకంలో చూస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నన్నే పరమ గమ్యముగా చేసుకుని భక్తియోగమైనటువంటి ఈ అమృత పదాన్ని అనుసరించి శ్రద్ధతో దీని ఎందుకు సంపూర్ణంగా నియుక్తి లేని వారు నాకు అత్యంత ప్రియులు ఉన్నారు. అందులో కూడా కృతజ్ఞత భావం ఉంటేనే ఆ విధంగా మనము ఆ భక్తి మార్గాన్ని
తీసుకోగలుగుతాం. నిత్యముక్త ప్రభు ఈజ్ నాట్ ఓన్లీ ట్రాన్స్లేటర్ ఆఫ్ ద బర్డ్స్, ఈజ్ అ ట్రాన్స్లేటర్ ఆఫ్ ద హార్ట్.
Prabhu, he gave that type of training to me from past 7 years.
I'm not saying anything about that. I didn't deny it. That is 100% true. That's true. He has learned. This is true. This is absolutely true. But it is manifesting in this way. That is why your translation is so nice, because it is representing the heart of the speaker. It's not just a literal translation. Many people give literal translation. It's not so attractive. Prabhupada, similarly, the point I wanted to make was, Prabhupada's translations are not just literal translations. They are expressing the heart of Krishna. Through this example, I've shown you how to study Prabhupada's books. He's not giving literal translations. He's giving you a translation of the heart of Krishna. So sometimes it may appear that this is not the right translation, but it is the exact translation.
ఇక్కడ మనం ఎవరన్నా ఒక వ్యక్తి చెప్తున్నాడంటే ఆయన యొక్క మాటలు మనం తిరిగి చెప్పడం కాదు, ఆయన హృదయాన్ని తిరిగి చెప్పడం అనేది దానికి ప్రయత్నించాలి. ప్రభుపాద అదే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఊరికనే రాయలేదు ఈ పుస్తకాలన్నీ కూడా. కృష్ణుడి యొక్క హృదయాన్ని తీసుకుని ఆ హృదయాన్ని ఆయన మాటల రూపంలో ఇక్కడ రాస్తున్నారు, కానీ ఊరికి అనువదించలేదు ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన. అందుకని ఒకసారి కొన్ని అనువాదాలు చూస్తున్నది సరైన అనువాదం దీనికి కాదేమో, అది దానికి సరైన అనువాదమే. ఎందుకంటే కృష్ణుడి హృదయమే అనువాదం రూపంలో రాస్తున్నారు ప్రభుపాల వారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుపాల వారి పుస్తకాలు మనం అర్థం చేసుకోవాల్సింది.
So we'll meet tomorrow again. Thank you. Srila Prabhupada ki jai.
Jai. His grace Krishna's one Prabhu ki.
Jai.
Srila Prabhupada ki.
Jai.
Nitai Gaur Premanandai. His grace Raja Ravana Prabhu ki.
Jai.